வந்தே சிம்புமுமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் முருகதரம் வந்தே பசூநாம்பதிம் வந்தே சூர்யசசாங்கவன்னிநயனம் வந்தே முகுந்தப்ரியம் வந்தே பக்தஜனாஸ்ரயம் ச வரதம் வந்தே சிவம் சங்கரம். ஓம் நமசிவாயை ச நமசிவாயா, ஓம் நமோ நாராயணாயா, ஸ்ரீ மாதா ஸ்ரீ மகாராஜிக்கு. வேதவியாச மகரிஷி மனந்தரிக்கு குருவு, அஷ்டாதிச புராண வேத்த, எக்கட அசத்தியம் எரகனிவாடு அண்டே நிஜாயித்தி அண்டே ஏட்டோ வியாசுடி தர் தெலுசுக்கோவாலி மனம். கொந்தமந்தி சத்யம் செப்பி செப்பகுண்டா செபுதாரு, கொந்தரு பூர்த்திகா சத்யம் செபுதாரு, கொந்தரு சத்யம் மருகுன பருஸ்தாரு. கானி வியாசுடு சத்யமு தக்கர ஏமாத்திரமு லொங்கடு அண்டே உன்னது உன்னட்டுகாரே செபுதாடு. ஈ பிரபஞ்சல்லோ எவடைனா தன குறிஞ்சி புராணம் ராசுகுண்டுனப்புடு தானு கொப்பவாணினி செபுதாடு தப்ப, நேனு பரபாடு சேசானு, நாக்கு கோபம் வச்சிந்தி, நேனு கூட சிவுடி யொக்க ஆகிரகானிக்கு குறையானு செப்புகோகலடா, செப்படும். மீரு சூஸ்னருக்கு எந்தமந்தின் சூசாரு கதா, லோபமு லேனிவாடு எவடும் உண்டடு, அயினா லோபம் உண்டுன்னு செப்புகோடு வாடு. நேன் ஒக்கண்ணே லோபரஹிதுண்ணி புண்ணியாத்மண்ணி தக்கின வாழ்ந்தா பாபாத்மலு, வாழும் நான் அர்த்தம் சேஸ்கோலேதாரு. எவ்வண்ணு சூடண்டி இப்படி எவடக்கு வாடே புண்ணியாத்மடி அப்படி, இங்கே பாபாத்மலு எக்கடுனாரண்டி அசலு ஒகசாரி ஆலோசிச்சண்டி. ஆயன திருஷ்டிலோ ஆயனே புண்ணியாத்முடு, ஈயன திருஷ்டிலோ ஈயனுக்கே புண்ணியாத்முடு லேடு, ஈயன திருஷ்டிலோ ஈயனொக்கடே சத்யவந்துடு புண்ணியாத்முடு, ஆயனா நேனொக்கடே சத்யவந்துடு புண்ணியாத்முடு, அதுக்கே நான் பேரே சத்யநாராயணன் அண்டாரு. இப்படி அந்தரும் சத்யநாராயணுலே அனுக்குந்தோம், இங்க அசத்யநாராயணுலு எக்கடுனாரு? லேனப்புடு தேவா பாபி நடே சப்தம் எக்கடுந்து வச்சிந்தி, அவுனா ஆயனா பாபி அனு அண்டுனாங்க இத்தரலனு. அண்டே மனலோ உன்ன அசத்யாலனி அதர்மாலனி மனம் கப்பி புச்சுக்குண்டுனோம், மனலோ லோபாலு லேக் காது, வாட்டி பயிட்டு பெட்டோம், இத்தரல லோபாலு பயிட்டு பெடத்தோம். அதுக்கே வேமனகாரு தப்புலென்னுவாரு தண்டோபதண்டம்புலு ருவிஜனுலக்கெல்ல உண்டு தப்பு, தப்புலென்னுவாரு தம தப்புலிருகரு விஸ்வதாபிராம வினுரவேம அன்னாடு. ஈ பிரபஞ்சல தப்புலென்னவாழ்வு கோக்கொல்லலுகா உண்டாரு, எக்கட தூசினா இத்தரல தப்புலு பட்டுக்கினேவாழ்லே உண்டாரு. ஈ பூமண்டலல்லோ ஜீவை புட்டாக அந்தர்லோ ஏதோ ஒரு லோபம் உண்டுது, ஈ தப்புல என்னவாடிக்கு தன தப்பு தனக்கு தெரியாது, நேனு மாட்ட பண்ணும் அனி 24 இத்தருளதே தப்பு நாதி மாத்திரம் ஒப்பு அண்டே இங்க வாடிக்கு நுவேன் செப்பகலுகுது, அதுக்கு விசித்திரமான வர்க்கத்தம் உண்டுது. காரி வியாசுடி தர அது லேது, ஆயன தன குறிஞ்சி ராசுக்கு சரித்திரே ஈ பீமேஸ்வர புராணம். காசிகண்டல உள்ள கத பீமகண்டல்லோ உன்ன கத சகம் கத அது இது ஓட்டே. காசிகண்டல்லோ உள்ள கதனேமோ பீமகண்டல்லோ உன்னப்பு ராசேட்டப்படி ஏன் செய்யாரன்னமாட, பத்தியாலோ கொதிகா மார்பு சேசாடு, இங்கொஞ்சம் அந்தங்க செப்பாடு. பீமேஸ்வர புராணம் செப்பவலசின அவசரம் வச்சிந்து கனக பீமேஸ்வரடு கல்லா கபட்டம் எரகனிவாடு கனக தானே கொதிகா மார்ச்சி அத்தங்க கொந்த கதனே இட்டு செப்பாடு ஆயன. அட்டுவண்டி வியாசுடு நித்ய சச்சவிரதுடு, லோபம் லோபம் கிந்த செப்பினவாடு, பாபம் பாபம் கிந்த செப்பினவாடு, 10,000 மந்தி சிஷ்யலதோ எக்கடக்கு வச்சாடுனு செப்பேம், சாம்பராயண கிராமம் வச்சாடு அனு நினை செப்பேன். ஆ சாம்பராயணமே நேட்டி சம்பர, அக்கட பிரவஹிஸ்துன்ன நதி கோதாவரிலோ ஒக பாய, கோதாவரி 7 கோதாவரிலுகா 7 பாயலுகா விபஜிம்பபடிந்து கதா, ஆ சப்த கோதாவரிலோ ஒக கோதாவரி பேரு துல்யபாகா. ஈ துல்யபாகா ஓம்புரம் நுஞ்சி பிரவஹிஸ்தூ ஈ சம்பர மீதுகா விடுத்து. ஓம்புரம் அண்டே ஓரத அண்டாம், இப்படி இவன்னி தகர தகரே சம்பர ஓரத இவன்னி கலிசே உண்டாய் இன்ச்சுமிச்சுக்கா தகர தகரிக. அக்கட ஆயன முந்துகா துல்யபாகலோ ஸ்நானம் சேசாடு, కొంత అశాంతి పోయింది. హమ్మయ్యా అనిపించింది. శివుడికి దూరం అయితే, గురువుకి దూరం అయితే ఆ వ్యక్తికి కలిగే బాధ అంతా ఎంత కదండి. నేను చెప్పేది భక్తి కలిగిన వాడికి. భక్తి లేనివాడు ఏదైనా చేసి మోసం చేసిపోతూ ఉంటాడు. ఇప్పుడు మా దగ్గర కూడా ఎంతోమంది మోసం చేసి రెండు రోజులు ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయిన వాళ్ళు లేరు. ధనం దగ్గర మోసం చేసిన వాళ్ళు, పని దగ్గర మోసం చేసిన వాళ్ళు ఇత పూర్వం వెళ్ళిపోయారు ఐదు ఆరుగురు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మేము పెద్ద పట్టించుకోకపోయినా వెళ్ళాక వాళ్ళు కొంత బాధపడ్డారు. ఏమని, అయ్యయ్యో అంతటి గురువుగారికి దూరం అయ్యాం, ఇవాళ తిండి తిప్పలేక బాధపడుతున్నాం, మంచి ఉద్యోగంలో సుఖంగా ఉండవలసిన వాళ్ళం, క్షణికోద్రేకంతో పోయామని బాధపడ్డారు. కేవలం ఈ లౌకిక ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్లే కొంతకాలం తర్వాత దూరం అయితే బాధపడుతూ ఉంటే, ఆ రోజుల్లో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి కాశీ వెళ్ళి కాశీకి దూరమై శివానుగ్రహానికి దూరం అయితే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. అందులో ఆయన జ్ఞాని కదా. అందువల్ల అనవసరంగా కాశీలో ఉండగా పొరపాటు చేశాను, ఈ పొరపాటు వల్ల నాకు చాలా ఇబ్బంది వచ్చింది, శివుడు నన్ను మెడబట్టుకు గెంటినంత పని చేశాడు అనే బెంగతో వచ్చినవాడు కాబట్టి ఈ సాంప్రాయణ గ్రామంలో తుల్యభాగంలో స్నానం చేశాక ఆ స్నానం వల్ల తాపం తగ్గింది. శివద్రోహము చేయటం వల్ల బయటికి గంట పడడం వల్ల వచ్చిన బాధ కొంతవరకు ఉపశమించింది. అనంతరం అక్కడే ఉండి ఈక్షణముక్తేశ్వరుడికి అభిషేకం చేసుకున్నాడు. ఆ ఈక్షణముక్తేశ్వరుడు ఆలయం చుట్టుపక్కల ఆ రోజుల్లో చాలా పెద్ద బిల్వవనం ఉండేది, ఇప్పుడంతా లేకుండా అయిపోయింది. ఎందుకంటే కాలక్రమేణా తోటలన్నీ ఏమయ్యాయి, స్థలాలు అయిపోయాయి. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్, పొలాలు లేవు, స్థలాలు లేదా మంచి మంచి పొలాలన్నీ చేపల చెరువులు. ఏ మూల చూసినా చేపల చెరువులే. ఇక మన బతుకు ఏంటంటే కొంతకాలం పోయాక పచ్చి చేపలు తండే రోజు, అందరూ కొంగలే. ఈ కొంగలన్నీ మింగలేక చచ్చిపోతున్నాయి చేపల్ని. చేపల చెరువులు లేదా స్థలాలు, పంట పొలాలు లేకుండా చేసుకుని చేజేతులారా పాడైపోతున్నారు. ఇదో కర్మయోగం, కలియుగ ప్రభావం అనుకోండి. అప్పట్లో ఏ వైపు చూసినా ఏముండేదని చెప్పాను, మారేడు తోట. ఆ మారేడు తోటలో ఉన్నటువంటి లేత లేత మారేడాకులు బిల్వదళములు తెచ్చి ఈశ్వరుడికిచ్చి పూజించాడు ఆయన. ఇక ఇక్కడి నుంచి దక్షారామ భీమేశ్వరుడి దగ్గరికి వెడదాం అనుకున్నాడు, ఇంకా వెళ్ళలేదు. ఆ సమయంలో ఈయన అదృష్టం బాగుండి ఈయన కోసం దక్షారామం నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు, సముద్రం మొత్తం ఒక్క గుక్కెడుతో తాగేసి ఇంక కట్టిన మహానుభావుడు. పూర్వం సముద్రంలో ఉన్న జలం దగ్గరికి వెళ్ళి, ఏ సముద్ర జలమా, ఇదిగో కుడి చెయ్యి చాచాను, నా చేతిలోకి రా అనగానే అంత జలము ఆయన చేతిలోకి ఉద్ధరణి నీళ్ళు వచ్చినంత తక్కువగా మారిపోయి వచ్చేసిందిట. మీరు ఉద్ధరణి చూసారా, అది కూడా చెప్పాలా, ఉద్ధరణి ఇలా ఉంటుందని ఉద్ధరించాలి. పంచపాత్ర, అందులో నీళ్లు, అందులోంచి ఉద్ధరణితో చేతిలో పోసుకుని ఆచమనం చేస్తారుగా, ఓ ఉద్ధరణి నీళ్లు పోసుకున్నారు కూడా కేశవాయ స్వాహ అని. ఆ ఉద్ధరణ ఎంత ఉంటుంది, అందున గురువు గారికి వెండితో చేయించిస్తారే, ఇక వాళ్ళు ఇది చెప్పక్కల నీళ్లు మనకి రావు, అది ఉద్ధరణిలా కనబడుతుంది, అది ఉత్తు ఉత్తుత్తి హరిణి, అందులోంచి నీళ్లు రమ్మంటే రావు. అందుకని ఈ బాధపడలేక మళ్ళీ ఏం చేస్తున్నావు అనమాట, ఎందుకు వచ్చిందిలే వెండి గొడవ అని రాగితో మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. మరీ బొత్తిగా ఇంత చేస్తే ఏంటి ఉపయోగం, మా శాశ్వత గారు ఆచమనానికి కూడా మనకి రాకపోతే ఇంక దేనివల్ల ఉపయోగం. కానీ కొంచెం పెద్దది ఉండాలి. ఏది ఏమైనా ఉద్ధరణితో నీళ్లు చేతిలో పోసుకుని దాన్ని ఏం చేస్తాం, ఓంకేశివాయ స్వాహ అని భక్తి కలిగిన వాళ్ళు తాగుతారు, ఆచమనం చేసేవాళ్ళు తాగుతారు. ఈయన మొత్తం సముద్రం దగ్గరికి వెళ్ళి రా సముద్రం అనగానే చేతిలోకి ఉద్ధరణి నీరు కింద మారిపోయి వచ్చింది అది. ఓం కేశవాయ స్వాహాన్ని గుటుక్కు తాగేశాడు. ఇంక రెండోసారి మాధవాయ స్వాహ నారాయణ స్వాహ అనడానికి లేదు, అంటే ఒక్క గుటుకులో తాగాడనమాట. ముమ్మారు ఆచమించాలి కదా, ఆచమనం అంటే ఏంటి, త్రిరాచామహే అని వేదము చెబుతున్నది, ముమ్మారు ఆచరించాలి. ఏది ఆచమనం, ఆచమనం ఎప్పుడు కూడా మూడు సార్లు తీసుకోవాలి. కానీ మూడు సార్లకు లేదు, ఒక్క దెబ్బకే మొత్తం సముద్రంతో తాగేశాడు ఆయన. గుటకాయ స్వాహ అన్నారు సరదాగా మన వాళ్ళు. అందుకని ఇది తెలుగు పదం గుటక్కకి చతుర్థి విభక్తి చేర్చి గుటకాయ స్వాహ చేశారు. మన తెలుగు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, తెలుగు పదాన్ని కూడా సంస్కృతంలోకి లాగేస్తారు. గడ్డం తెలుగు పదం, నిత్యగీకిత గడ్డులు అన్నాడు ఒక ఆయన. అంటే రోజు గడ్డం గేకబడిన వాళ్ళు, రోజు గడ్డం గీక్కుంటారు వాళ్ళు. అలా సరదాగా గుటకాయ స్వాహ అన్నారు, ఒక్క గుటకలో తాగేసేటండి ఆయన. అందుకే ఎర్రాప్రగడ అరణ్య పర్వంలో శరత్కాల వర్ణన చేస్తూ అతి గాంభీర్య విభూతి నేకచుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునిదోచన్ అన్నాడు ఆయన. తన మహామహిమతో ఏకచుడుక అంటే ఒకే ఒక్క పుడిసిలి, ఇలా చెయ్యిని మడిచిపెడితే దాన్ని పుడిసిలి అంటారు, ఒకే ఒక్క పుడిసిలితో తన మహామహిమతో సముద్ర జలమంతా నిశ్శేషముగా రవ్వంత కూడా మిగల్చకుండా పూర్తిగా తాగేసి ఎండగట్టిన మహానుభావుడు ఆయన. ఎంత గొప్పవాడు ఆలోచించండి, సముద్రం అక్కర్లా, మీ పక్కన సీసా నీళ్ళు పెట్టుకుంటే సగం తాగి సగం వదిలేస్తారు. మన ద్వారకలో రోజు గొడవే, మీ పక్కన సీసాలు పెట్టాం సగం సగం తాగి వదలకండి, పూర్తిగా తాగండి, లేదా వ్యర్థం చేయకుండా కూడా పట్టుకెళ్ళండో అని బతిమాలారా అంటే సగం తాగి సగం వదిలేస్తున్నారు. ఏది ఇంత సీసా, ఒక సీసా నీళ్లే తాగలేకపోతూ ఉంటే మొత్తం సముద్ర జలం ఎవడ తాగగలడు? మొత్తం సముద్రంతో ఒకే ఒక్క దెబ్బకి గుడుక్కుని తాగేసిన వాడు ఆయన. ఎవరు? అగస్త్య మహర్షి. పూర్వకాలంలో కాలకేయులు నివాత కవచులు అని కొంతమంది రాక్షసులు ఉండేవారు. ఈ కాలకేయ నివాత కవచులు అనే రాక్షసుల్ని దేవతలు చావగొట్టారు. దాంతో వాళ్ళంతా సముద్రంలో దక్కున్నారు. సముద్రంలో దక్కున్నంత వరకు వాళ్ళు ఎవరికీ కనపడరు, వాళ్ళకి బ్రహ్మ ఇచ్చిన వరం అది. అందువల్ల సముద్రంలో దాక్కుని హఠాత్తుగా అందులోంచి బయటకు వచ్చి దేవతల మీద పడి చావగొట్టి ఓడించి కొంతమందిని చంపేసి మనుషుల్ని తిని జంతువుల్ని తిని మళ్ళీ ఈ దేవతలు వెంటబడే సమయానికి సముద్రంలో దాక్కునేవారు. సముద్రంలో ఉంటేనేమో దేవతలు వాళ్ళని జయించలేరు, సముద్రంలోంచి బయటకు వచ్చినప్పుడు దేవతలకి కనపడకుండా హఠాత్తుగా వచ్చి దొంగ దెబ్బ తీసి పారిపోతూ ఉంటారు. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ టెర్రరిస్టులు అన్నమాట వీళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది? ఎదురుగుండా ఉంటే యుద్ధం చేస్తారు, కానీ రహస్యంగా ఉంటే యుద్ధం చేస్తామండి? దేవతలకి బాధ కలిగింది, వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఈ దుర్మార్గుల్ని మేము చంపాలి, ఈ నివాత కవచ కాలకేయుల్ని చంపాలి. చంపాలంటే సముద్రంలో వాళ్ళు దాక్కుంటున్నారు, సముద్రంలోంచి పూర్తిగా బయటకు వచ్చి ఎదురుగుండా నిలబడితే మేము చంపగలుగుతాం, కాబట్టి సముద్రంలో నీరు లేకుండా చేసేసే బాధ్యత నీది అన్నారు. ఆయన నవ్వాడు, సముద్రంలో జలం నేను సృష్టిస్తాను తప్ప ఎండగట్టను, కానీ సముద్ర జలం అంతా తాగి ఎండగట్టాలంటే ఒకే ఒక్క శక్తివంతుడు భూలోకంలో ఉన్నాడు, ఆయనే అగస్త్య మహర్షి. ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుకుండగానే దేవతలంతా అగస్త్యుని దగ్గరికి వచ్చి, మహానుభావ అగస్త్య, సముద్ర జలం అంతా తాగే మమ్మల్ని రక్షించరగానే అగస్త్యుడు అలాగేనన్నాడు. పైగా నా వల్ల ఎక్కడవుతుంది అనలేదండి, పరుగు పరుగునొచ్చాడు, సముద్రం దగ్గరికి చేరాడు. ఓయ్ సముద్రమా, కేశవాయ స్వాహ అన్నాడు. మొత్తం సముద్రం చేతిలోకి వచ్చింది, గుట్టుక్కుని తాగేశాడు. అదనమాట ఆయన చేసిన ఘనకార్యం. అప్పటి నుంచి ఆయన ఏమన్నారన్నమాట, సముద్రాహంకార భంగం చేసిన మహాత్ముడు అన్నారు. అది కూడా ఒక్క చుడుక, ఒకే ఒక్క పుడిసిలితో ఒక్క గుటకాయ స్వాహ చేశాడనమాట మొత్తం. అటువంటి మహానుభావుడు, కాశీలో ఎక్కువ కాలం నివసించిన పరమ పుణ్యాత్ముడు. కాశీలో ఆయన ఉండడం వల్ల కాశీ మొత్తం ఒకవైపుకు ఒరిగిపోతూ ఉంటే శివుడు అక్కడి నుంచి వింధ్యాచలం దాటి వెళ్ళిపోమన్నట్ట, అందుకని వింధ్యాచలం వైపు వచ్చినవాడు. వింధ్య పర్వతం ఒకప్పుడు శరీరం విపరీతంగా పెంచితే దాని గర్వం అంతా కర్వం చేసినవాడు. వాతాపి, ఇల్వలుడు అని పేర్లు కలిగిన ఇద్దరు రాక్షసుల్ని సంహరించిన మహానుభావుడు. అటువంటి పుణ్యాత్ముడు దక్షారామంలో నివసిస్తున్నాడు. అది త్వరలో మీకు కాశీఖండంలో చెప్పాం ఎందుకు వచ్చాడు ఆ గంధంత. ఆయన దక్షారామంలో ఉన్నవాడు, సంపరకేసి ఆయన వచ్చాడు. ఈ ఈక్షణ ముక్తేశ్వరుణ్ణి చూచి అభిషేకించి ఆయన దర్శనం చేసుకుని ఆయన మీద బిల్వపత్రాలు వేసి తరించాలనే కోరికతో ఆయన వస్తూ ఉంటే వ్యాసుడు ఆయన కోసం బయలుదేరాడు. ఇద్దరు ఆ మధ్యలో ఉన్న మారేడు తోట దగ్గర కలుసుకున్నారు తుల్యభాగా తీరంలో. సంపర, వరధ అనే రెండు గ్రామాల మధ్యలో స్థలం అన్నమాట అది. దాన్ని ఏమంటారు ఇప్పుడైతే? వరధ. పూర్వకాలంలో ఓంపురం అనేవారు, ఎందుకంటే పూర్వకాలంలో ఓంక్రియానగరం అనేవారు. ఇప్పుడు ఈ మధ్యన ఓదూరు అని కూడా పిలుస్తారు కదా. తూర్పుగోదావరి వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చండి. ఓదూరు అనే ఊరు ఉంది ఎప్పటికీ, ఓదూరు. ఆ ఓదూరు అనే ప్రాంతం దగ్గర నుంచి దాన్ని ఓంక్రియానగరం అనేవారట పురాణకాలంలో. అక్కడి నుంచేమో ఈయన బయలుదేరాడు. ఎవరు? అగస్త్యుడు. సంపరలో వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుడు ఆయన కోసం బయలుదేరాడు. ఆయన అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడ ఏం చేశారు, మారేడు తోటలో కలుసుకున్నారు. మలయేన చ వింధ్యేన మేరునా మందరేణ చ, మలయ వింధ్య మేరు మందర పర్వతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సంపరలో ఉన్న పరమాత్మని దర్శనానికి ఎప్పుడు వస్తూనే ఉంటారు. పైగా ఎక్కడికి వెళ్ళిన ఒంటరిగా వెళ్ళట్టండో అగస్త్యుడు. అగస్త్యుడు ఎప్పుడు కూడా భార్యా సమేతంగానే వెడతాడు. ఆ రోజుల్లో ఐకమత్యంగా వెళ్ళేటటువంటి దంపతులు వాళ్ళే. చీటికి మాటికి ఐకమత్యం అంటే ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన రాలేదు ఇక్కడ కనపట్లేదు, కానీ ఐకమత్యం అంటూ ఉండేవారు. అండమే కానీ ఎప్పుడొకప్పుడు కీచులు ఆడుకునేటువంటి దంపతులు ఉంటారా మీలో. ఈ ప్రపంచంలో ఒక్కసారి కూడా తగాదా పడని భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పేర్లు చెప్పాలంటే విశ్వనాథ్ గారు, శ్రీకరి గారు, అలాగే మా పార్థసారథి గారు, విశాలక్షి గారు, శ్రీ వల్లి త్రిపుర సుందరి గారు, మూర్తి గారు, వీళ్ళందరినీ ఇక్కడ కూర్చుని వీళ్ళందరూ, అలాగే ఆయన ఎవరు ఆదినారాయణ గారు వారి భార్యమణి, వీళ్ళంతా కూడా ఎంత ఐకమత్యం అంటే అసలు వీళ్ళు చూస్తుంటే నాకు మనస్సు చెదిరిపోతూ ఉంటుంది అన్నమాట. ఆహాహా, ఇలాగే ఇలా కాకుండా ఇంకా ఐకమత్యంగా ఇంకా బాగా కలిసి ఉండాలని కోరుకుందాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడో ఒకప్పుడు కీచులు ఆడుకోకుండా దంపతులు ఉండరట అనుకుంటున్నాను నేను. కానీ ఒక్కనాడు కూడా లోపాముద్ర అగస్త్యుడు పొరపాటున ఒకళ్ళొకళ్ళు ఏమనుకోలేదట. లోపాముద్ర పరమ సాత్వికురాలు, నిజానికి రాజుగారి కూతురండి. ఆ రోజులో మహారాజు గారి కూతురు నేను పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎప్పుడు ఉన్నాయి. పక్కా బ్రాహ్మణోత్తముడు ఈయన, బ్రహ్మమానసు పుత్రుడు. ఆ తర్వాత ఏమో మిత్రావరుణుల వల్ల పుట్టిన పుణ్యాత్ముడు. ఆవిడ మహారాజు గారి కూతురు. ఆవిడ మహారాజరి గారు కూతురయ్యుండి కూడా రాజరికం విడిచిపెట్టి, నగలు విడిచిపెట్టి, కేవలం నారచీరలు ధరించి అడవిలో బతికింది ఆయనతో. ఆవిడ పతివ్రత అంటే ఎప్పుడు భార్యామణి భర్త ఎక్కుంటే అక్కడ ఉండాలని శాస్త్రం. నువ్వేమో అక్కడుంటే నేను ఎక్కడ ఎందుకు ఉంటాను, నేను రాజుగారి కూతుర్ని, నేను సింహాసనం మీద కూర్చుంటాను, నీకు కావాలంటే నువ్వే నా దగ్గరికి రా, అడవికి రాను అనలేదు ఆవిడ. ఆయనతో అడవికి వెళ్ళిపోయింది అంతే తప్ప నేను వైజాగ్ వెళ్ళిపోతా బ్యాగ్ చేసుకుని, లేక హైదరాబాద్ వెళ్ళిపోతా, లేదా పెదవడ్లు ఊడి వెళ్ళిపోతాను అని అలిగి వెళ్ళలేదు. అందుకని ఆవిడ పరమ పతివ్రత. ఇక ఆయన ఆవిడ మనస్సు ఎరిగి నడుచుకుంటాడు. ఇద్దరిలోనూ ఉన్నది పవిత్రత. అసలు అగస్త్యుడికి నోటి నుంచి కోపం అనేది, కోపంతో కూడిన మాట అనేది రాదు. దానివల్ల ఆవిడ అలాగే ఉండేది. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఆ రోజులు. ఎవరెవరు వాళ్ళు? అరుంధతి, వశిష్ఠులు, పరమ విశిష్ట దంపతులు, లోపాముద్ర, అగస్త్యుడు. తర్వాత ఇంకెవరైనా సరే, ఆఖరికి త్రిమూర్తులు కూడా చెప్పారు. మా త్రిమూర్తుల కంటే కూడా భూలోకంలో ఉన్న కొంతమంది ఋషి దంపతుల యొక్క గొప్పతనం గొప్పది. ఆ రోజుల్లో పాతివ్రత్యము, ప్రేమ, ఆదర్శ దాంపత్యం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేవారు అరుంధతి, వశిష్ఠులు. రెండు లోపాముద్ర, అగస్త్యులు. అనసూయ, అత్రి. ఎందుకని? భార్య దగ్గర ప్రేమ ఉంటే భర్తకి ప్రేమ ఉండదు, భర్తకి ప్రేమ ఉంటే భార్యకు ఉండదు, ఇద్దరికీ ఉంది అక్కడ. ఇప్పుడు కౌశికుడు ఉన్నాడు, సుమతి కూడా పతివ్రతే. కానీ సుమతి భర్త కౌశికుడు క్రూరుడు కదా, రోగిష్టాడు, పెళ్ళాన్ని కొట్టాడు. తర్వాత ఆవిడ మార్చుకుంది అది, అవునా? ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడు, సుకన్యా చ్యవనులు. అసలు ఇంక వాళ్ళని మర్చిపోతేలాగా, సుకన్యా చ్యవనం యథ భైమీ పతిమనువ్రత. ఇవన్నీ సీతాదేవి చెప్పిన మాటలు, నేను చెప్పడం కాదు. సుందరకాండంలో సీతాదేవి ఏమన్నదో తెలుసా? భూలోకంలో కొంతమంది ఆదర్శ దంపతులు ఉన్నారు, వాళ్లే మాకు ఆదర్శం అని సీత చెప్పింది. నేను రాముణ్ణి విడిచిపెట్టను, మా సీతారాములం కలిసి ఉంటాం, ఎవరిలా కలిసి ఉంటాం, నలుడు దమయంతిలాగా, లోపాముద్ర అగస్త్యుల్లాగా, రోహిణి చంద్రుల్లాగా, సుకన్య చవనుల్లాగా, అరుంధతి వశిష్ఠుల్లాగా, ఇలా వీళ్ళందరి పేర్లు చెప్పుకొచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత గొప్ప ఆదర్శ దంపతులు ఆలోచించండి. ఆ ఆదర్శ దంపతులు మనందరికీ ఆదర్శం వదురుగాక. ఆయన తన భార్యా సమేతంగా కోమలితో అక్కడికి వచ్చాడు. ఆయన ఎటువంటి వాడు చెప్పాడు, తామ్రపర్ణీ జలస్నాన ధౌతమల్లుడు కలుషితాంభ ప్రసాదైక కథక ఫలము. అంత పూర్వం తామ్రపర్ణి నదిలో స్నానం చేసేట ఆయన మహామహిమ కలిగిన వాడు. ఎక్కడైనా స్నానం చేసి ఎక్కడికైనా కళ్ళు మూసి తెరిచే లోపు వెళ్ళగలడు. హాయిగా తామ్రపర్ణిలో స్నానం చేసి టక్కన ఇక్కడికి వచ్చినవాడు ఆయన. ఆయనకు ఒక ప్రత్యేకమైన బిరుదు ఉందండోయ్, కథక ఫలము. కథక ఫలం అంటే కరక్కాయ, ఇండుపకాయ. ఇండుపకాయని ఏమంటారు? కథక ఫలం అంటారు. పూర్వకాలంలో వర్షాకాలంలో కాలువల్లో నీరులో మురికి ఉండేది, ఎర్రగా నీరు వచ్చేది. మా చిన్నప్పుడు చక్కగా వర్షాకాలంలో మా అమ్మకి సేవ చేయడానికి మేము ఓ బిందెని ఎత్తి మీద పెట్టుకుని కాలువకి వెళ్ళి గణపూరంలో స్నానం చేసి బిందెడు నీళ్ళు ఎత్తి మీదకి మడిగట్టుకు తెచ్చేవాళ్ళం. అమ్మకి కొంతైనా సాయం చేద్దాం, ఆవిడ నీళ్లు తెచ్చుకుంటే నడుము పీకుతుంది, వంట చేయలేదు అని మా అందరికి ఆవిడ మీద భక్తి. తల్లికి అంత సేవ చేయటం వల్లే ఇవాళ మాకు ఈ పాండిత్యం వచ్చింది, ప్రపంచమంతా తిరుగుతున్నాం. అమ్మకి నాన్నకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్న వాళ్ళంతా సుఖపడ్డారండి. వాళ్ళు అటువంటి దంపతులు కూడాను. మమ్మల్ని ఎప్పుడూ హాస్టల్లో వేసి చదివించలేదు. మా కోసం వాళ్ళు ఊరు కూడా కావాలంటే మార్చేశారు, పిల్లల్ని అంత ప్రేమగా చూశారు. అందుకే మళ్ళీ అవి తలుచుకుంటే నేను ఈ పురాణం మారి మర్చిపోయి ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాను. అటువంటి ప్రేమను అనుభవించాం యోగం వల్ల. మాకు ఆయన కటాక్షం వల్ల అందరూ పీజీలు చేయగలిగారు. ఇంకెవ్వరూ పీజీకి తక్కువగా చదవకూడదు అన్నారు ఆయన, ఆయన ఆజ్ఞ పాటించారు. అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, అందరూ గొప్పవాళ్ళు అయ్యారు. ఎంతో ఎంతో ఎవరి రంగంలో వాళ్ళు ఐశ్వర్యవంతులు కూడా అయ్యారు, కీర్తివంతులు కూడా అయ్యారు. దానికి గల కారణం తల్లిదండ్రుల మీద ఉన్న భక్తి. సరే, అప్పుడు మేము ఒక బిందెతో నీళ్లు పట్టుకొచ్చేసరికి ఆ బిందె నిండా ఏముండేది? ఎర్రని నీరు, బురద నీరు వచ్చేది. అప్పుడు ఇండుపకాయని తెచ్చేవారు. ఆ ఇండుపకాయని ఇలా అరగదీసి అందులో పైన పెడితే కాసేపటికి ఏమవుతుందన్నమాట, బురదంతా కిందకి దిగిపోయి తేట నీరు పైకి వచ్చేస్తుంది. ఆ తేట నీటిలో మళ్ళీ బ్యాక్టీరియా కూడా ఉండదు, ఎందుకంటే ఇండుపకాయ బురద నీటిలో ఉన్న క్రిములను చంపుతుంది. అలా అడుక్కి బురద తీగిపోయాక ఈ మంచినీళ్ళు వేరే బిందులోకి పోసి అడుగునున్న బురద మొక్కల్లో పోసేస్తే మొక్కలకి సారం అది, మొక్కలు బాగా పెరిగేవి. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, పాదులు బాగా పెరుగుతాయి. ఇది మా చిన్నప్పుడు మేము చేసిన పని. ఇండుపకాయను మేము చూసాం, ఆ ఇండుపకాయ బాగా అరగదీసి ఆ నీళ్ళలో పైన పెడితే టక్కన బురద విరిగిపోతుంది అన్నమాట. అందుకని ఇండుపకాయ బురద నీటిని శుభ్రము చేసి, మురికి నీటిని శుభ్రము చేసి స్వచ్ఛమైన నీరుగా మార్చేటటువంటి ఒక అద్భుతమైన ఔషధం. చెట్టు నుంచి వచ్చే కాయ. అగస్త్యుణ్ణి ఇండుపకాయతో పోల్చారు. ఎందుకని తెలుసుగా మీకు? సరిగ్గా ఈ ఆశ్వయుజ మాసము కార్తీక మాసంలో ఆకాశంలో దక్షిణ దిక్కులోకి వచ్చి చేరతాడు అగస్త్యుడు. మీరు ఒకసారి ఎప్పుడైనా వీలుంటే చూడండి, భాద్రపద మాసం పూర్తయ్యి అమావాస్య పూర్తవగానే ఇక పాడ్యమి నుంచి దక్షిణ దిక్కున ఒక నక్షత్రం కనపడుతుంది. ఆ నక్షత్రం అగస్త్య నక్షత్రం. ఈ అగస్త్య నక్షత్రం ఎటువంటిది? అది రాగానే అప్పటి వరకు వర్షముల వల్ల బాగా బురదగా మారిపోయినటువంటి నదులలో ఉన్న నీరు స్వచ్ఛమైపోతుంది, బురదంతా కిందకి దిగిపోతుంది, తేట నీరు పైకి వచ్చేస్తుంది. అందుకని అగస్త్యుణ్ణి ఇండుపకాయతో పోల్చారు. బురద నీటిలో ఉన్న బురద తగ్గించి నిర్మలమైన జలముగా మార్చే నక్షత్రం అది. అటువంటి మహాత్ముట ఈయన. కలుషితాంబ ప్రసాదైక కథక ఫలము, కలుషితమైన నీటిని శుభ్రపరిచే ఒక్కే ఒక్క ఇండుపకాయ అన్నారు. పైకేమో నదులలో నీరు శుభ్రపరిచేవాడని ఒక అర్థం. నది అనే శబ్దమునకు మానవ శరీరము, నీరు అంటే మనస్సు. మనందరి శరీరాలు నదులే, ఇందులో ఉన్న నీరు మన మనస్సు. అనగా మీ మనస్సులన్నీ కాలుష్యంతో ఉంటాయి, దిక్కుమాలిన మనస్సులు. ఎప్పుడు ఏ రకమైన ఆలోచన చేస్తుందో తెలియదు కదా. మనస్సు కోతి లాంటిది, నిలకడ ఉండదు. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలకి అన్నిటికీ నిలయం కేవలం మనస్సే. ఈ మనస్సుని అదుపులో పెట్టుకున్నవాడే యోగి, మనస్సుని నియంత్రణ చేసిన వాడు జ్ఞాని. అటువంటి వాడిని సంయమి అంటారు. అటువంటి సంయములు చాలా అరుదుగా ఉంటారు కలియుగంలో. కానీ అగస్త్యుణ్ణి ధ్యానం చేస్తే, అగస్త్యుణ్ణి తలుచుకుంటే, అగస్త్యుని చరిత్ర వింటే కలుషితమైన మన మనస్సు అనే నీరు శుభ్రపడిపోతుంది అని అర్థం. అంటే మనస్సును కూడా శుభ్రపరిచే మహాయోగి, మహర్షి అగస్త్యుడంటే. ఆయన భార్యా సమేతంగా అక్కడికి రావడంతో ఆనందపడిపోయేట్టు. ఈయన ఇద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఒక ఆయన అష్టాదశ పురాణవేత్త, మరొక ఆయన కాబోయే వ్యాసుడు. ఒక ఆయనేమో ఈశ్వర కటాక్షం కోసం శివపురాణం రాసిన ఆయన, మరొక ఆయన నిరంతరం ఈశ్వరుడి కోసం బిల్వవనం నాటిన ఆయన. ఒక ఆయనేమో కాశీ నుంచి తప్పనిసరి పెట్టుకొచ్చినవాడు, ఒక ఆయన కాశీ నుంచి శివుని చేత గెంటబడినవాడు, ఒక ఆయన కృష్ణద్వైపాయనుడు, ఇంకొక ఆయన లోపాముద్ర వల్లభుడు, సత్యవతీ పుత్రుడు ఒకడు, ఊర్వశి మిత్రావరుణుల పుత్రుడు మరొకడు, ఇద్దరు మహాత్ములే, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఆ ఇద్దరు కనపడడంతో ప్రత్యుత్థానం చేసుకున్నారు. ప్రత్యుత్థానం అంటే ఎదురు వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోవటం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను, ఎవరన్నా వస్తే రండి అని పక్కన కూర్చోబెడితే అది ఒక మాదిరి మర్యాద. కానీ అవతలవాడు గొప్పవాడైతే ఏం చేయలేనా, లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి ఆయన్ని కౌగిలించుకునో చేతులు పట్టుకునో తీసుకొస్తే అది ఉత్తమ మర్యాద. దానికి ప్రత్యుత్థాన మర్యాద అంటారన్నమాట. నాంతవాడు గొప్పవాడు వచ్చినప్పుడు నేను కూర్చోకూడదు, లేచి ఏం చేయాలి, ఎదురుగా వెళ్ళాలి, ఆయన ఎదురుగా రావాలి. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడి ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని మర్యాదాపూర్వకంగా తీసుకురావాలి. ఈ ప్రత్యుత్థాన మర్యాద వ్యాసుడు అగస్త్యుడు చేసుకున్నారట. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురేగారు. వ్యాసుడు కూర్చున్నాడండి, ఆ ఎదురుగుండ బిల్వవనంలోనేమో అగస్త్యుడు కూర్చున్నాడు. వ్యాసుడు వచ్చిన విషయం ఆయనకి తెలిసి ఆయన లేచి ఈయనకి ఎదురొచ్చాడు. ఆయన వచ్చిన విషయం ఈయనకి తెలిసింది, ఈయన ఎదురేగాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పను, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఎందుకంటే వ్యాసుడు లేకపోతే పురాణములు అనేవి అగస్త్యుడు చెప్పలేడు. అగస్త్యుడు పురాణాలు చెప్పాడంటే వ్యాసుడి దగ్గర కొంత. కానీ అగస్త్యుడు సాక్షాత్తు శివస్వరూపుడు కాబట్టి ఇద్దరికిద్దరే, ఎవరి మార్గములు వారివే. భస్మత్రిపుండ్రాంక పాల ప్రదేశుని రుద్రాక్షమాలికారూఢవక్షు ఉపవీత కృష్ణాజినోత్తరాంగుని పల్లవారుణాల్చిత జటాపటలధారు తామ్ర పాత్రాంగుళి దర్భమూల పవిత్రు తరుణ కింసుకల్లతా దండధారు ప్రావృషేణ్య వినీల పాథోధర శ్యాము సాలవృక్ష ప్రాంశు చారుదేహు పరమ భాగవతోత్తమ ప్రథమ గణ్యు విమల మాహేశ్వరాచార వీధిపథికు అఖిల నీవారముష్టింపచాగ్రవరుని పులిన సంభవు పొడగాల్చే కలశజుండు. ముందుగా కుంభసంభవుడు అగస్త్యుడు ఎదురుగా వస్తున్న వ్యాసుడిని చూచాడు. అందుకని వ్యాసుడినే వర్ణించారు ముందు. వ్యాసుడు అటువంటి వాడు కనుక ఆయన ఎప్పుడూ విభూతి పూసుకుంటాడు. మాట వరసకి కూడా శివద్వేషం రవ్వంత లేనివాడు. ఆయన విష్ణుస్వరూపుడు అండి, విష్ణు యొక్క అవతారం కానీ శివభక్తుడు. అందువల్ల నుదుట వక్షస్థలం మీద భుజాల మీద ఎక్కడ చూసినా విభూతి రేఖలే పూసుకుంటాడు. నిత్యం విభూతిని ధరిస్తాడు. మెడలో నిరంతరం పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరిస్తాడు. పంచముఖ రుద్రాక్ష, 14 ముఖాల రుద్రాక్ష వంటి అనేక రుద్రాక్ష మాలలు ధరించినవాడు. నల్ల జింక చర్మాన్ని యజ్ఞోపవీతంగా వేసుకున్నాడు, నడుముకి కట్టుకున్నాడు. ఇక ఆయనేమో ఎప్పుడు నీలంగా ఉంటాడు, నీలమేఘఛాయ శరీరుడు. జడలు ఎర్రగా ఉంటాయి, ఆయన జుట్టు ఎర్రగా ఉంటుంది. అప్పుడే పుట్టిన చిగురు టాకుల వలె ఎర్రగా ఉంటాయి. మనిషేమో నలుపు, జుట్టేమో ఎరుపు. అందువల్ల మెరుపు తీగతో కూడిన మేఘము వలె ఉంటాడు ఆయన. చేతికి దర్భాలతో తయారు చేసిన ఉంగరము బంగారు ఉంగరం రెండు పెట్టుకున్నాడు. ఒకటి పెట్టుకుంటే రెండోది పెట్టుకోకర్లేదట, కానీ రెండూ పెట్టుకున్నాడంటే వాడు ఇంకా గొప్పవాడు అనమాట. ఒక వేలికేమో ఉంగరం బంగారం, మరో దానికి దర్భలతో చేసిన ఉంగరం, రెండు ఉన్నాయి. పూర్వకాలంలో పవిత్రాలని ఇప్పుడు తద్దినానికే పెట్టుకుంటున్నారు. పూర్వం నిత్యం పెట్టుకునేవారండి, అది లేకుండా యజ్ఞం చేసేవారు కాదు, నిత్యం పవిత్రాలు ధరించేవారు. అంత గొప్పవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో భయం, కారణం ఏంటంటే ఇవి గుచ్చుకుంటాయేమోనని. అసలు ఏదైనా భయంకరంగానే ఉంది కలియుగంలో. కానీ ఆయన నిరంతరం దర్భలు ధరించాడు, ఉంగరము ధరించిన వాడు ఆయన. చేతిలో దండం ధరించినవాడు. సన్యాసుల్లో కూడా త్రిదండులను ఉంటారు, అటువంటి వాళ్ళ చేతిలో కర్ర ఎప్పుడు ఉంటుంది, అటువంటి దండధారి. పొడుగ్గా ఉంటాడు అగస్త్యుడు, ఎప్పుడు పొట్టిగా ఉంటాడు. కానీ వ్యాసుడు చాలా పొడుగు అంటే సాలప్రాంశుడు అన్నారు. సాలం అంటే మద్ది చెట్టు, ప్రాంశు అంటే పొడుగైన. సాలప్రాంశుడు అంటే మద్ది చెట్టులో పొడుగ్గా ఉంటాడనమాట. మంచి పొడవైనవాడు వ్యాసుడు, చాలా పొడవైనవాడు, అందగాడండి. కొన్ని విషయాల్లో నాకు వ్యాసుడికి పోలికలు ఉన్నాయి, కాకపోతే ఆయన నలుపు నేను తెలుపు తప్ప. ఆయనలాగా నేను కాస్త పొడుగే, ఆయన మాత్రం బాగా నల్లగా ఉండేవాట, నీలంగా ఉండేవాట. మహానుభావుడు కదండి ఆయన. చారుదేవుడు, పరమ సుందరాకారుడు ఆయన. చారుదేహం, చారు అంటే సంస్కృతం చారండోయ్, సంస్కృతంలో చారు అంటే అందమైన, చారు దేహం అంటే అందమైన దేహం కలిగిన వాడు. అంతేగాని మిరియాలు ధనియాలు ఆవాలు వేసిన చారు దేహం కానిదే, ఆయన అద్భుతమైన దేహం కలిగిన వాడు. వ్యాసుడు ఎంత అందగాడంటే అప్సరసలు వెంటబడ్డారట ఆయన వెంట. ఏది ఇంత జడలు అట్టగట్టేసినా ఆయన అంత నీలంగా ఉన్నా ఆ అందాన్ని చూచి అప్సరసలంతా, మునీశ్వర ఇంత పెద్ద ఆశ్రమం అంతా వారసులు లేకుండా బాధపడుతుంది, మమ్మల్ని పెళ్లి చేసుకుని మాకు వారసత్వం ఇవ్వని అడిగి వెంటబడేవారట. అంటే ఆయన ఎంత అందంగా ఉండేవాడు ఆలోచించండి. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా నాలుగో పాదంలో చారుదేవుడు సుందరాకారుడు అని రాశారు. పరమ భాగవతోత్తములలో మొదటివాడు, నిత్యం పరమశివుడి యొక్క భక్తి వల్ల శివాచారాన్ని విడిచిపెట్టాడు. శైవాచార తత్పరుడు అనమాట. ఈశ్వరుని పూజించే వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అభిషేకం చేసేటప్పుడు విభూతి ధరించటం, రుద్రాక్షలు ధరించటం, దర్భలు పెట్టుకోవడం లేదా నీళ్లతో అభిషేకించడం, ఇవన్నీ కూడా మహేశ్వరాచారాలు. పంచామృతాలు ఉన్నా లేకపోయినా బెంగక్కర్లా, కేవలము జలముతో అభిషేకం చేసినా చాలా ఆయనకి. పూర్వకాలంలో అలాంటివన్నీ ధరించేవన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చాయి. అప్పట్లో కేవలం విభూతి అవి ధరించేవారు, ఇప్పుడు కళ్ళదోడు ధరిస్తున్నారు. ఇది లేకపోతే కళ్ళు కనపడవు కనుక. ఇది కొత్త అలంకారం, చతుర్నేత్ర అలంకారం వచ్చింది. అటువంటి మహాత్ముడు యాచనతో బతికే పుణ్యాత్ముడు. ఏది ఆయన తలుచుకుంటే అన్నపూర్ణ వచ్చి అన్నం వడ్డిస్తుంది, అయినా సరే నేను సన్యాసిని, యాచనతోనే బతకాలి, ఇది ఒక నియమం అనుకుని యాచించేవాడు ఆయన. కొన్ని పనులు యాచనతో చేయాలటువంటి శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా మీకు? నేను గుడి కట్టగలను అనుకుందాం కాసేపు, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, గుడి కడతాను అని ఎవడన్నా అనుకున్నాడు. ఎవరో ఎందుకు, మా ఉదయుడే అనుకున్నాడు అనుకుందాం. ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఆయన ఒక్కడో తలుచుకుంటే గుడి కట్టేయగలడు. కానీ గుడి కట్టేటప్పుడు తను ఒక్కడే కట్టకూడదట, మొత్తం డబ్బు ఖర్చు పెట్టి. అయ్యలారా గుడి కడుతున్నాను, అమ్మలారా గుడి కడుతున్నాను అని యాచించి కట్టాలి, అది పుణ్యం. పీఠాలు కట్టేటప్పుడు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు 10 మందిని కలుపుకోవాలి. కలవు సంఘే శక్తి, కలియుగంలో అయితే పూర్తిగా సంఘంలోనే శక్తి ఉన్నది. అందుకని 10 మంది కలిసి చేయాలి తప్ప ఒంటరిగా చేయకూడదు. వ్యాసుడు ఇవన్నీ ఎరిగినవాడు, ఆలయమును తాను ఒక్కడే కట్టగలిగే శక్తి ఉన్నా యాచించి కట్టాడు. అలాగే అన్నదానం చేయాలనుకుంటే చేయగలడు, కానీ యాచనతో బతికాడు. తన శిష్యులకు కావాలంటే తన మహామహిమతో అతను సృష్టించుకోలేటండి ఆయన, కానీ ముష్టెత్తుకు బతకాలనుకున్నాడు, ఆ నియమం పాటించాడంతే. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ మాయమే ఇంకో చోట ప్రత్యక్షం అయ్యేవాడు, కాలినడకని ఎందుకు వెళ్ళాడు కాశీ, ఎందుకు చివాట్లు తిన్నాడంటే నియమం పాటించాడు. ఆయన కర్మగారి చివాట్లు తిన్నాడు అనుకోడు వేరే విషయం. ఇప్పుడు మీకు అర్థమైంది. అందుకే మేము కూడా ఏదైనా కడుతున్నప్పుడు ఏమండో హైదరాబాద్లో ఓ మంచి ఆలయం కట్టాలి, లేదా ఓ పీఠం స్థాపించాలి, లేదా కాశీలో కట్టాలి, అందరూ సాయం చేయండి, చేస్తే మీకు పుణ్యం అని ఎందుకు చెబుతున్నామంటే, నేను కట్టకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, మా శివుడి దగ్గర గుర్తుంటే చాలు. కానీ కడితే కొన్ని లక్షల మంది తరిస్తారు, ప్రపంచం తరిస్తుంది, తద్వారా నేను మీరు అందరం తరిస్తాం. అందరి చెయ్యి పడాలి ఒక నియమం. అందుకనే నేవారముష్టింపచాగ్రవరుడు అన్నారు ఆయన. అటువంటి మహాత్ముణ్ణి పులిన సంభవుడు అంటే నదీ తీరంలో పుట్టాడు. పులినము అంటే ఇసుక తిన్నే ప్రాంతం అన్నమాట. ఆయన గొప్ప మాట రాశాడు, పులిన సంభవుడు అని. అంటే ద్వీపంలో పుట్టినవాడు, ద్వైపాయనుడు. యమునా తీరంలో పుట్టాడు కదా, అందుకని ద్వైపాయనుడు అనడానికి అంతటి చమత్కారం చేశారు. కొన్ని కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి మనకి. ఏదో వ్యాసుడు వచ్చాడు అనొచ్చు కదా, పులిన సంభవుడు, పులినం అంటే ఇసుక తిన్నే, ఇసుక తీరంలో పుట్టినవాడు. కవిత్వంలో ఇలాంటి పదాలు వాడాలి. ఎంతసేపు చూసినా ఎప్పుడు చూశాను, ఆయన పుట్టాడు, ఈయన వచ్చాడు. కొంతమంది శేషవచనాలు రాస్తారుగా, శ్రీవత్సగోత్రుండు శ్రీకరుండు, ఇంకెన్నిసార్లు చూసినా అదే శ్రీవత్సగోత్రుండు శ్రీకరుడు, అదే తెప్పాను తెప్పాను. రామభద్రుండు రామచంద్రుండు, రామభద్రుండును రామచంద్రుండును, రాఘవుండును రఘువంశజుండు. ఒక ఆయన ఉన్నాడు ఇలాగా, ఇంకెప్పుడు చూసినా ఇక రాఘవుడు రాఘవంశంలో పుట్టినవాడైనా రాఘవుడు అని ఒకటి కదా, అదనమాట. దశరథ తనయుండు దాశరథి నాముండు, ఇలాగా దశరథ తనయుడనో దాశరథన ఒకటే. పాప ఏంటంటే ఆయనకి వేరే పదాలు దొరకట్లేదు. పద్యం రాయడం అంటూ వచ్చింది కానీ పదాలు లేవు, భాష లేదు, అందుకని అదే తిప్పుతాడు. అలా కాకుండా శ్రీనాథుల వారు అద్భుతమైన కవిత్వాన్ని చూపిస్తాడు కాబట్టి అప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన కవి సార్వభౌముడు. ఇప్పుడేమో వ్యాసుణ్ణి ఈయన చూశాడు, వ్యాసుడు ఆయన చూశాడు. ఆయన ఎటువంటి వాడు? సముద్రం తాగినవాడు, వింధ్యపర్వతాన్ని అణిచినవాడు, ఆకాశంలో నక్షత్ర రూపంలో ధగధగలు ఆడేటటువంటి వాడు, విశ్వేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. అటువంటి ఆయన కనపడగానే ఇద్దరూ ఎదురయ్యారు, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఎంతకాలమైంది స్వామి నిన్ను చూసి అని ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్నారు. అగస్త్య, ఎన్నాళ్ళైపోయింది నిన్ను చూచి అనగానే, వ్యాస, నిన్ను చూచి ఎంతకాలమైంది అని ఆయన అన్నాడు. ఆనందంతో పొంగిపోయారు. కానీ ఈ కౌగిలింతలో తమాషా ఉంది. ఈయనేమో మధ్య చెట్లో పొడుగ్గా ఉన్నాడు, ఆయన బొద్దుగా పొట్టిగా ఉంటాడు. అప్పుడు కౌగిలించుకోవడం ఎంత తేడా ఉంటుందో రెండోసారి. వేదవ్యాసుల వారిని అలాగే ఇంత పొడుగ్గా ఉన్నారండి. ఈయన చూస్తే మన అశోకులాగా పొట్టి పొట్ట. ఇప్పుడు ఇద్దరు కౌగిలించుకోవాలి, తమాషాగా ఉంది, అది కూడా ఒక అందం అన్నారు. ఆ తర్వాత ఇద్దరు ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అనుకున్నారు. కూర్చోవాలంటే అది మంచి ప్రదేశం అయి ఉండాలి. ఇప్పుడు అక్కడ ఏమున్నది, తుల్యభాగ నది, గోదావరిలో ఒక పాయ, అక్కడ కూర్చున్నారట. అనంతరంబ తుల్యభాగ తీర బిల్వతరు అనంతరంబున శశికాంత శీతల శిలాతల ప్రదేశంబున ఆశీనులై ఇల్వలాసుర దమనుండును పరాశర నందనుండును కొంత తడ విష్ట కథా వినోదంబుల ప్రొద్దుపుచ్చిరప్పుడు అగస్త్యుండు సాత్యవతేయున కిట్టులని ఏన ఒక గద్యం రాశారు ఇక్కడ శ్రీనాథుల వారు. అనంతరం వాళ్ళిద్దరూ కుశల ప్రశ్నలయ్యాక ఈ సంపరక దగ్గరలో ఉన్న, అదేదో ఓదూరికి మధ్యలో ఉన్న ఓ పెద్ద బిల్వవనం ఉన్నది. ఈ బిల్వవనం అంతా ప్రత్యేకంగా అగస్త్యుడే నాటాడు. మారేడు తోటంతా అగస్త్యుడు తన శ్రద్ధతో తన భక్తితో పెంచాడు. చాలా ఉన్నాయి మారేడు చెట్లు. ఆ మారేడు చెట్ల మధ్య మధ్యలో తులసి, సంపంగి ఇలాంటివి కూడా ఉన్నాయి. ప్రధానంగా మారేడు తోట. ఆ తోట మధ్యలో ఓ ఇసుక తిన్నె ఉంది. శిష్యులంతా తలో చోట కూర్చుంటే వీళ్ళిద్దరం మాత్రం ఆ ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. దర్భలు వేసుకుని ఒకళ్ళు, జంక చర్మం వేసుకుని ఒకళ్ళు. పైనేమో బిల్వ చెట్లల్లోంచి, బిల్వ వృక్షాల్లో నుంచి చల్లగాలి వీస్తున్నది. పైగా ఆ ఇసుక తిన్నెలో కూర్చోడానికి శశికాంత వేదిక కూడా వేసుకున్నారు. చంద్రకాంత శిలలు పరుచుకున్నారట. మార్బుల్స్, ఇలాంటి మార్బుల్స్ కూడా వేసుకున్నారు అక్కడ కూర్చోడానికి వీలుగా. వాతావరణం చల్లగా ఉంది, పైగా ఏసీ వేసుకోక్కర్లా. ఆ రోజుల్లో వాతావరణం చాలా హాయిగా ఉండేది. కార్తీక మాసం ఎలా ఉండేదండి, కార్తీక మాసం వస్తే చల్లగా ఉండేది ప్రాణానికి. తెల్లవారుజామున స్నానం చేయాలంటే భయం వేసేది. ఇప్పుడా కార్తీక మాసం లేదు, మార్గశిర మాసం లేదు, ఎప్పుడు చూసినా చెమటలు కారిపోతున్నాయి. కానీ ఆ రోజులు చల్లగా ఉండేది వాతావరణం. నిజంగా చెప్తున్నాను, కార్తీక మాసంలో స్నానం చేయటం అంటే చాలామంది భయపడుతూ ఉంటే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళేవాళ్ళం. పోటీ పడి స్నానాలు చేసాం. మీలో చాలామంది తెలియదు కానీ మా పెద్దన్నయ్య గారు ఇందులో చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఒకప్పటి రోజుల్లో ఆయన వంటి నైష్ఠికుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. కాలప్రభావంతో ఏదో మార్పు వచ్చిందనుకోండి, కాలోహి దురతిక్రమ అని. ఆయన బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో ప్రతిదినము 3-3:30 మధ్యలో లేచి గణపురంలో ఉన్నటువంటి ఆ వెంకయ్య కాలువలో, మంచి కాలువ, అద్భుతంగా ప్రవహిస్తూ ఉండేది. ఆ కాలువ కూడా పాడైపోయింది, ఇప్పుడు బురదైపోయింది, పాడైపోయింది. ఆ కాలువలో చింతలపాటి రామరాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మా అన్నయ్యకి పోటీ, ఇద్దరులో ఎవరు ముందెళ్తారో, ఒక్కోసారి ఈయన ఒక్కోసారి ఆయన ముందెళ్ళేవారు. అరగంట సేపు స్నానం చేసి ఈతలు కొట్టేవారు. ఆ తర్వాత విభూతి పూసుకుని అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసేవారు. అక్కడి నుంచి 3-4:45 ఆ పని అయిపోగానే 4:30 అక్కడ సువర్ణేశ్వర స్వామి ఆలయం ఉండేది. గణపతి దేవ చక్రవర్తి, కాకతి గణపతి దేవ చక్రవర్తి కట్టించిన ఆలయం అది. ఆనాటిది కాకతీయుల కాలనాటిది. అది గణపతి దేవుడి పేరు మీదుగా గణపూర్వం అని పిలువబడింది. ఆ ఆలయంలో 5 గంటల వరకు 108 ప్రదక్షిణలు చేసేవాడు ఆయన. తదనంతరం 5:30 ఇంటికి వచ్చేసి ట్యూషన్స్ మొదలెట్టేవాడు. తర్వాత మళ్ళీ కాన్వెంట్కి వెళ్ళేవాడు. అసలు ఎక్కడ నిద్రపోవడం కాదు, మళ్ళీ సాయంత్రం ట్యూషన్స్ చెప్పేవాడు. అయ్యాక కాసేపు ఏదో చదువుకునేవాడు. ఇది ఆయన దినచర్య. ఆ తర్వాత ఏమైందో, ఈ ప్రదక్షిణలు తగ్గిపోయే పాపం. క్రమక్రమ ఉద్యోగంలో పడిన తర్వాత అన్నీ మారిపోతాయండి. అటువంటి టైముల్లో ఆయన ఆదర్శంగా తీసుకుని, అమ్మ బాబాయ్ ఈయన 3 గంటలకు ఎడితే మనం ఎందుకు వెళ్ళకూడదని మేము లేచి పిల్లలం స్నానం చేసేవాళ్ళం. కార్తీక మాసంలో, కార్తీక మాస స్నానం, ఆయన ఏడాది అలా స్నానం చేస్తే మేము కార్తీక మాసంలో స్నానం చేసేవాళ్ళం. మంచు ఇంకా విడిపోకుండా ఉన్నా సరే ఆ మంచులో కూడా స్నానం చేసినా ఏమీ జలుబులు ఉండేవి కావు మాకు. ఇప్పుడు అసలు కార్తీక మాసం లేదు, మార్గశిరం లేదు, 365 రోజులు ఎండ తప్ప. సరే కాలోహి దురతిక్రమ అన్నాను కదా నేను మనకు. అందువల్ల ఆ ప్రాంతం అంతా చల్లగా ఉంటే ఆ చల్లగా ఉన్నటువంటి చెట్ల నీడలో కూర్చున్నారు. కాసేపు అనుష్ఠానాల గురించి, ఉపాసనల గురించి, పురాణాల గురించి మాట్లాడుకున్నారు. రకరకాల ప్రశ్నలు వేసుకుంటారుగా, ఆశ్రమాలు ఎక్కడున్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజనాలు అందుతున్నాయా, మళ్ళీ పారాయణ పురులు అందరికీ భోజనం ఒక చోట, అందరికీ మిగతా వాళ్ళకి ఒక చోట దొరుకుతుందా, మళ్ళీ అక్కడ కూర్చున్న చోట ఏం చేయాలి, ఏవో ఉంటాయి, ఎవడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మాట్లాడుకున్నారు. చిత్రం ఏంటంటే అగస్త్యుని కంటే వ్యాసుని ఆశ్రమాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాసుడికి చాలా చోట్ల ఆశ్రమాలు కదా, బదరీలో ప్రధాన ఆశ్రమం, ప్రయాగలో ఉంది, శ్రీశైలం దగ్గర ఉంది, ఇలా వ్యాసాశ్రమాలు ఆ రోజుల్లో చాలా ఉండేవి, శిష్యులు మెయింటైన్ చేసేవారు, ఇవన్నీ మాట్లాడుకున్నారన్నమాట. ఇదన్నమాట ఇష్ట కథా వినోదాలతో పొత్తుపుచ్చడం అంటే. అయ్యాక ఎంత మాట్లాడుతున్నప్పటికీ వ్యాసుడి ముఖంలో ఆనందం కనపడలేదు అగస్త్యునికి. వ్యాసుడు ఎప్పుడూ ఎదురుగుండా కూర్చున్నప్పుడు మంచి ఉత్సాహంగా ఉంటాడు, నీరసంగా ఉంటాడు, అసలు ఆయన మాట వరస కూడా ఒక్కసారి కూడా ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా నీరసంగా కనపడ్డు. రసము అంటే ఆనందం, అది లేకపోతే నిర్రు రసము నీరసము, ఆనందం లేకపోవుట, ఆనందం లేకపోవటం అనేది వ్యాసుని దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ అన్యమనస్కంగా ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు చూసారా పరధ్యానంతో ఉన్నవి ఏమిటంటాం మనం, వాడు మంత మాట్లాడతాడు ఎక్కడో ఆలోచిస్తాడనమాట. ఈ విధంగా మనస్సు మరో చోటుకి వెళ్ళిపోతే దాన్ని పరధ్యానము అని వ్యవహారంలో అన్నారు. వ్యాసుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, కానీ ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తోంది, ముఖంలో ఏ రకమైన ఆనందం కనబడకపోయేసరికి అగస్త్యుడికి అనుమానం వచ్చింది, ఏతడేదో బెంగతో ఉన్నాడు అని. వెంటనే ఇలా అన్నాడనమాట, నాయన వేదవ్యాస మహర్షి, ఏమిటి నీకు బెంగ? ఆననమునందు వైవర్ణ్యమగ్గలిల్చే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదే నీ ఒకటి నీ అంతరంగము నీ ఉన్నది ఇటు ఎట్టులొక్కో అనగా. వ్యాస మహర్షి నీవేమనుకోనంటే ఒక విషయం అడుగుతాను చెబుతావా అంటే చెబుతానన్నాడు ఆయన. ముఖంలో రంగు లేదు, పాలిపోయింది ముఖం. వైవర్ణ్యము అంటే రంగు లేకపోవటం అనగా పాలిపోవటం. కొంతమంది ముఖం అలా పాలిపోయి ఉంటుంది అనమాట, ఎక్కడ కళ కాంతి ఉండదు. నీ ముఖం ఇంతలా పాలిపోయింది ఏమిటి, బొత్తిగా రంగులు మారిపోతున్నాయి ముఖంలో. నీ కళ్ళల్లో దైన్యం కనబడుతోంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్ళల్లోనే మనకి ఒక దుఃఖం కనబడుతుందండి, ఆ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది ఈతడు దుఃఖంతో ఉన్నాడు, కళ్ళల్లో నీళ్లు చెమరుస్తున్నాయి, కళ్ళల్లో కాంతి లేదు అనుకున్నప్పుడు అతడు దుఃఖంతో ఉన్నాడు అని కనిపెట్టచ్చు. కళ్ళల్లో బాధ, ముఖం పాలిపోయింది. ఈ రెండింటిని బట్టి ఏదో ఒక ఆర్తి నిన్ను పట్టుకున్నది, అది ఏ ఆర్తో తెలియటం లేదు, ఏదో బాధ నిన్ను పట్టి పీడిస్తున్నది. ఇంతకీ నీ మనస్సులోకి బాధలో వచ్చిందో ఇది ఎట్టులొక్కు అనడం ద్వారా వ్యాసుడు అష్టాదశ పురాణవేత్త, ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆ దుఃఖంలో నుంచి బయటికి పారేసే మహానుభావుడు, అటువంటి వాడికి కూడా ఆర్తి ఎందుకు వచ్చింది? శకునని చెప్పే బల్లి కుడితిలో పడిపోయిందిట, అందరికీ శకునని చెబుతుందట బల్లి, అది కుడితిలో పడిందిట. అందరికీ జ్యోతిష్యం చెబుతాడు ఒకడు, ఉన్నాడు హైదరాబాద్లో ఒకడు, పెళ్ళి అయ్యి అవగానే వాళ్ళకి ఇంకా విడిపోతారని చెబుతాడు వాడు, దిక్కువలాడు. వాడే కష్టంలో పడ్డట, అంటే వాడి జాతకం వాడికి తెలియదు. నాయనలారా మీకు ఫలానా గండం లేకుండా యజ్ఞం చేస్తానన్నట్ట ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడి వాడు తెచ్చాడు, అలాంటి వాళ్ళు అన్నమాట ఈ కొత్త జ్యోతిష్కులు అంతమంది. అలా పది మందికి ఇతరులకి సలహా చెప్పేవాడు తానే దుఃఖం పొందాడంటే అర్థమేముంది? నీవేమో ఇతరులలో దుఃఖం ఉంటే అది తొలగించేవాడివి, అటువంటి నీ మనస్సులో దుఃఖం చేరడం ఏమిటో నాకు తెలియటం లేదు. వేదవ్యాసుడు అంతటి వాడు అశాంతితో ఉన్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు కదా, ఏదో ఉంది. కాశీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు, కాశీ నుంచి ముందేం చేసావు ప్రయాగ వచ్చావు, ప్రయాగ నుంచి అలా ప్రయాణం చేస్తూ జగన్నాథపురం వచ్చావు, ఆ జగన్నాథపురం తర్వాత పరమ పవిత్రమైన శ్రీకూర్మం, అది కూడా చెప్పాను, కూర్మం కూడా చూశాడు, శ్రీకూర్మనాథుడిని చూసావు, సింహాచలం వచ్చావు, అన్నవరం సత్యనారాయణ స్వామిని చూసావు, పిఠాపురం వెళ్ళి కుక్కుటేశ్వర స్వామిని చూసావు, సర్పవరం వెళ్ళి భావనారాయణుడిని చూసావు, కుమారారామం సామర్లకోట వెళ్ళి అక్కడ భీమేశ్వరుణ్ణి పూజించావు, అక్కడి నుంచి ఇదిగో సాంపరాయణ గ్రామానికి వచ్చావు. ఇవన్నీ తిరుగుతున్నావంటే యాత్ర కోసం తిరిగితే పర్వాలేదు కానీ ఏదో కారణం చేత కాశీ విడిచిపెట్టి కాశీకి దూరం అయినట్లుగా అనిపిస్తున్నది నాకు. సాధారణంగా కాశీకి వెళ్ళేవాడు మాదిరిగా రాట్ అక్కడి నుంచి తప్పదు కాబట్టి. ఇప్పుడు మనంతా ఉద్యోగం అయిపోయాం కాబట్టి కానీ 3 రోజులు పెట్టాం కానీ మార్చిలో అదే అవకాశం ఉంటే ఏటికేడాది కాశీలోనే ఉండిపోవాలనిపిస్తుందండి బాబు. నువ్వు కాశీ నుంచి వచ్చేసానంటావు అని వ్యాసుని అడిగాడనమాట. లోలార్కునకు నీకు లోలోననేమేమి బోటు పుట్టదు కదా మాట మాట. వెనకయ్య శ్రీ డుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు కదా తెగువ నిల్ను ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయకుండదు కదా అన్నపూర్ణ నెపమేమియునులేక నీయడాటం బున పాటి తప్పడు కదా భైరవుండు ఎట్టుబాసితి మిన్నేటి ఇసుక తెప్ప ఎట్టుబాసితి వాస్థలం బేనుగ్రోసులెట్టుబాసితి వవిముక్త హట్టభూమి ఎట్టుబాసితి విశ్వేసునిందుధరుని. సాధారణంగా కాశీ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడంటే అక్కడ కాశీలో ఏదో జరిగింది. కాశీలో లోలార్కుడు అనే పేరుతో సూర్యుడు ఉంటాడు. కాశీలో సూర్యుళ్ళంతా చక్రాకారంలో ఉంటారుండయి, మనకు వల్ల విగ్రహాకారంలో ఉండరు. మీరు ఎక్కడ చూడు గోడ మీద కనపడతారు వాళ్ళు, ఒక రకమైన సుదర్శన చక్రాకారంలో కొద్దిగా ముఖాలు కళ్ళు కనపడతాయి. అందులో లోలార్కుడు ఉన్నాడు అక్కడ, గోడ మీద చూసే ఉంటారు మీరు అక్కడ. సూర్యుడు 12 రూపాలతో అక్కడ ఉన్నాడు. అందులో ఒక సూర్యుడు లోలార్కుడు. లోలార్కుడు విమలాదిత్యుడు, అరుణాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, గరుడాదిత్యుడు, సాంబాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, తరుణాదిత్యుడు, ఇలా 12 రూపాలు ఉన్నారు కదా. అందులో లోలార్కుడు అనే పేరుతో ఉన్న ఒక సూర్యభగవానుడు కాశీలో ఎక్కువ పెత్తనాన్ని వహిస్తూ ఉంటాడు. ఎవరైనా తప్పు చేస్తే చీ పో అని గెంటేయడంలో ఆయన కూడా పాత్రధారి. పీఠాల్లో 5-6 ఉంటారు కదా, ఇందులో ఎవడు కోపం వచ్చినా గెంటేస్తారు అన్న మెటర్ ఎవడు పెత్తన వాడిది. అందులో లోలార్కుడికి నీకు ఏమైనా తేడా వచ్చిందా, మాటామాట పుట్టిందా? ఏదో మాటామాట తేడా వచ్చి లోలార్కుడితో తగాదా పడ్డం వల్ల ఆయన పొమ్మంటే బయటకు వచ్చావా? కానీ సాధారణంగా పాప ఆయన ఎవరిని ఎలా పొమ్మండే, ఎంత కోపం వచ్చినా మందలిస్తాడు తప్ప బయటికి పొమ్మనండే అని మళ్ళీ ఆయనే అన్నాడు. ఇక రెండోది, డుంఠి విఘ్నేశ్వర స్వామి కాశీలో ఎవరైనా ఎక్కువ కాలం ఉంటాను అంటే వారికి విఘ్నములు కలిగించి బయటికి పంపేస్తూ ఉంటాడు. ఆయన వెనక వైపు ఉంటాడు కనుక వెనకయ్య అంటారు ఆయన. ఆ డుంటి విఘ్నేశ్వర స్వామి నీవు ఆయన్ని పూజించకపోవడంలో కోపం వచ్చి విఘ్నం కలిగించి గెంటేయలేదు కదా. సాధారణంగా కాశీలో ఉండాలి అంటే డుంటి విఘ్నేశ్వర అనుగ్రహం ఉండవలసిందే, ఆయనకి నమస్కరించవలసిందే, ఆయన దగ్గర గుంజీళ్ళు తీస్తే ఇక మనల్ని కాశీ నుంచి గెట్అవుట్ అని గంటాడు, లేకపోతే అన్ని విఘ్నాలే. కొంపతీసి నీకు డుంటి విఘ్నేశ్వరుడికి తేడా వచ్చిందా? ఆయన ధిక్కరించలేదు కదా, ధైర్యం చేసి పొమ్మలేదు కదా నిన్ను, అలా చెయ్యడు కానీ చేశాడా? లేక మంచి ఆకలితో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట అన్నపూర్ణాదేవి అన్నం పెట్టకుండా పో అందే పో అందే. సాధారణంగా కాశీ అంటే ప్రణవపీఠం, అన్నపూర్ణాదేవి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అంత ఎంతో అన్నం పెడుతుంది. అన్నం పెట్టకుండా ఎవరిని బయటికి పంపని అన్నపూర్ణాదేవి ఆకలితో ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టను వచ్చి పో అందా, అలా పొమ్మంటే వచ్చావా? ఆ మాట అన్నాడు ఆయన. ఆకొన్న నిన్ను అంటే ఆకలితో ఉన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయకుండదు కదా అన్నపూర్ణ, అన్నపూర్ణ మధ్యాహ్నం పూట నీకు అన్నం పెట్టక నేను పట్టించుకోకుండా పో అందే. లేక నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా కోపగించి కాలభైరవుడు గెంటేశాడా? మర్యాద తప్పి పొమ్మండు కదా కాలభైరవుడు, పాటి తప్పడు కదా భైరవుండు. భైరవుడికి కోపం వచ్చినా పొమ్మంటాడు. కాబట్టి వీళ్ళల్లో ఎవరైనా నేను పొమ్మన్నారా? ఎందువల్ల 5 క్రోసులతో కూడిన కాశీక్షేత్రం విడిచిపెట్టి బయటకు వచ్చావు? మోక్షమనే సామగ్రిని అంగట్లో వస్తువులు అమ్మినట్టుగా అమ్మే ప్రాంతం కాశీ, దాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? కొట్లో ఏం చేస్తారు? కందులు, పెసలు, శనగపప్పు, మినప్పప్పు, మరవరాలు ఇవి అమ్ముతారు కదా. శనగపప్పు అమ్మినంత తేలిగ్గా ఏది కొట్లో దుకాణంలో శనగపప్పు అమ్మినంత తేలిగ్గా మోక్షం అమ్మేస్తారట కాశీలో. అంటే కాశీలో మోక్షం అంత తేలిక అని చెప్పడానికి అంతమాట అన్నారట. అంగట్లో పప్పు లాంటిది అది,
సాధారణంగా ఇప్పుడు హాంగట్లో పప్పులు కూడా ఖరీదైపోయి. ఇప్పుడు పూర్వంలో కందులు కొనుక్కునే ఓపిక లేదు, పెసలు కొనుక్కునే. మొన్న ఎవడో చెప్పాడు, పెసలేకంగా 10,000 అయిపోయాట, బస్తాలకు బస్తాలు పెరిగిపోయాయి. కానీ పూర్వకాలంలో చాలా తేలిగ్గా వచ్చేవి. అందుకని ఎవరినెవరు అంగట్లో పప్పుతో పోల్చారు. అంగట్లో ఏదో బెల్లం శనగపప్పు అమ్మినంత తేలిగ్గా కాశీలో మోక్షం దొరుకుతుంది అనేవారు. అందుకే కాశీ అవిముక్త హట్టభూమి. ఏనాడు విశ్వేశ్వరుడు విడిచిపెట్టకుండా అక్కడే ఉంటూ మనకి మోక్షం ఇచ్చేటటువంటి ఒక దివ్య స్థలం అది. అటువంటి స్థలాన్ని ఎందుకు విడిచిపెట్టాం? ఆ స్థలంలో విశ్వేశ్వరుడు చంద్రరేఖామౌళి నిరంతరం సంచరిస్తూ ఉంటాడు. తన భక్తుల కోసమే ఆయన అక్కడ నివసిస్తూ ఉంటాడు. భూలోక కైలాసం అది. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రమైన కాశీ స్థలంలో ఉంటేనే ముక్తి. అక్కడికి వెళ్ళడమే తపస్సు, అక్కడ ఉండడం నివసించడమే యజ్ఞం. అసలు అక్కడ ఒక రాత్రి పడుకోవటమే రుద్రాభిషేకంతో సమానం. అటువంటి స్థలం ఎందుకు విడిచిపెట్టావు? మిన్నేటి ఇసుక తెప్ప అన్నాడు పైగా. ఇప్పుడంటే రేవుల దగ్గర మెట్లు కట్టేశారు, కానీ పూర్వకాలం మెట్లు బదులుగా ఎక్కువగా ఇసుక తిన్ని ఉండేది. ఆ ఇసుకలోంచి వెళ్ళి స్నానం చేసేవాళ్ళం. గంగకు అవతల వైపు కడితే ఏముంటుందండి? ఇసుకేనా? ఇసుకలోంచి పెడతామా? మిన్నేరు అంటే గంగ. ఆ గంగానదీ తీరంలో ఉన్న ఇసుక తెప్ప ప్రాంతంలో రాత్రిపూట కూర్చుంటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది, ఈశ్వరుడి దర్శనం అవుతుంది. అటువంటి ఇసుక తెప్పని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? ఈ తెప్పలు నీకు ఎందుకు వచ్చాయి? ఇక ఎక్కడి నుంచి విజృంభణ చేశాడు ఆయన? కాశీలో ఉన్నాడు కదా నాయన. మేము ఒకప్పుడు అక్కడ ఎంతో కాలం ఉన్నాం. కాశీ మా నేటివ్ ప్లేస్. గంగా తీరంలో ఒక పెద్ద ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో మల్లె తోట నాటాం. ఆ మల్లె తోటకి రోజు నేను నా భార్య నీళ్లు పోసేవాళ్ళం. ఆ మల్లె తోట బాగా పెరిగింది. అందులోంచి వచ్చే మల్లె పువ్వులతో శివుడికి, గణపతికి, కుమారస్వామికి అందరికీ పూజ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ మల్లె తోట ఇంకా అక్కడ ఉందా? ఈ మధ్య నేను వెళ్ళలేదు కాబట్టి తెలియదు అని అడుగుతున్నాడు ఈయన. ఎవరిని ఆక్రమించేశారా? కబ్జా చేసేశారా? కాళీ నందన్న కంఠే కాలు శరములకు విరులు కల్పించును కోలీలావనాంతరములను మాలోపాముద్ర ఇడిన మల్లీ వల్లు మాలోపాముద్ర ఇడిన మల్లీ వల్లు మా లోపాముద్ర నాటిన ఆ మల్లె తోట, మల్లె చెట్లు, ఆ అంట్లు పెరిగాయా? వాటికి పువ్వులు పూస్తున్నాయా? ఆ పువ్వులు పార్వతీపుత్రుడైన కుమారస్వామికి, పార్వతీపుత్రుడైన గణపతికి, శివుడికి, అమ్మవారికి, అందరికీ పూజకి సరిపోతున్నాయా లేదా? ఎందుకంటే లోపాముద్ర అగస్త్యులు అక్కడ ఉన్నంతకాలం ఆ మల్లె తోటలో ఉన్న పువ్వులతోటే దండలు కట్టి ఆ పువ్వుల దండలే వేసేవారు దేవతలందరికీ. ఆ పువ్వులతోటి శివుడికి సహస్రనామార్చన, అమ్మవారికి సహస్రనామార్చన చేసేవారు, గణపతికి పూజ చేసేవారు. గణపతికైనా, అమ్మవారికైనా, అయ్యవారికైనా అందరికీ ఆవిడ ఆనాడు సొంతంగా పెంచినటువంటి మల్లె తోటలో నుంచి వెళ్ళే పువ్వులతోటి అర్చన జరిగేది. ఇప్పుడు ఆ మల్లె తోట ఉందా? పువ్వులు ఉన్నాయా లేవా? ఆ మందాకిని ఆ త్రివేణి వలనం బా బాహ్య కక్షాస్థలం బా మధ్యాంతర కక్షలు ఆ విమల దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదిల్ జిల్ తింప కాశీ మహాగ్రామం విప్పుడు నాకనుంగవకు సాక్షాత్కారముంగైకొను. నేను చాలా కాలం కాశీలో ఉన్నాను కదా వ్యాస, ఆ కాశీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళైనా ఇంకా నా కళ్ళ ముందు ఆ కాశీ అలా కనపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నేను అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడున్న ప్రతి అణువు కంటి ముందు కనపడుతున్నది. ఆ గంగానది, గంగానదీ తీరంలో మేము తిరిగినటువంటి రేవులు, మధ్య మధ్యలో మేము వెళ్ళిన ప్రయాగక్షేత్రం, ఆ ప్రయాగక్షేత్రంలో త్రివేణి సంగమం అద్భుతంగా ఉంటుంది. ఓ పక్క నుంచి గంగానది, మరో పక్క నుంచి యమునానది, ఈ రెండూ కలిసి వెడుతూ ఉంటే నలుపు తెలుపు నీళ్ల వల్ల చూడ్డానికి శివుడు కేశవుడు కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుందిట. శివుడు తెల్లగా ఉంటాడు, కేశవుడు నల్లగా ఉంటాడు, యమునానది నల్లగా ఉంటుంది, గంగానది ఏమో తెల్లగా ఉంటుంది. ఈ రెండు నదులు కలిసి వెడుతూ ఉంటే శివకేశవుల సంగమం అన్నట్టుగా ఉంటుంది. అడుగున అంతర్వాహిరిగా సరస్వతి వెడుతూ ఉంటుంది. అటువంటి ప్రయాగ, ఆ త్రివేణి సంగమ స్నానం, ఇవన్నీ నా కళ్ళ ముందు ఇప్పటికీ తాండవం పడుతూ ఉంటాయి. అదిగో కాశీనగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాల బురుజులు, బయట బాల్కనీ కక్షలు, అక్కడ మేము అప్పుడప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ వీధులలో అప్పుడప్పుడు మేము సంచరిస్తూ శివనామస్మరణం చేసుకుంటూ నగర సంకీర్తనం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ అన్నిటి మధ్యలో కాశీలో నిరంతరం ధగ 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 వెలిగిపోతున్న మహాకాంతి స్వరూపమైన విశ్వేశ్వర జ్యోతిర్లింగం నా కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అప్పట్లో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయేది. ఆ లింగం ఆకాశం దాకా వెళ్ళేదిట. క్రమక్రమంగా కలియుగం వచ్చేసరికి క్షీణించిపోయి చిన్నదైపోయింది. ఎందుకంటే కలియుగ మానవులకి ఈ లింగ దర్శనం వల్ల తొందరగా మోక్షం వచ్చేస్తుందనే భయంతో ఈశ్వరుడు ఆ లింగాన్ని ఉపసంహరించాడు. అందుకే ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడు లింగం ఇంత చిన్నదైపోయింది. కానీ ఒకనొకప్పటి రోజులు ఎలా ఉండేదండి. అందుకే మీరు చూడండి, హరిశ్చంద్రుడు ఒక సినిమా ఉంటుంది. ఆ హరిశ్చంద్ర సినిమాలో, అంటే ఎస్సి రంగారావు హరిశ్చంద్ర, అందులో పెద్ద లింగం చూపించారు. ఇంత లింగం ఎక్కడుందని కొందరికి అనుమానం వచ్చింది. కారణం ఏంటంటే హరిశ్చంద్రుడు కృతయుగం నాటివాడు. ఆనాటికి ఆ లింగం అలా ఉండేది. ఇప్పుడు ఆ లింగం కాస్త ఏమైపోయిందనమాట, యుగంలో మార్పు రావటం వల్ల క్షీణించిపోయింది. అద్భుతమైన లింగం కదండి ఆ లింగం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విల సత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమరిశం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించే శివం అని వేదం చెబుతున్నది. ఎక్కడో పాతాళంలో మొదలై ఆకాశంలో నభస్థలాంత, అంటే ఆకాశమంతా వ్యాపించి భువన బ్రహ్మాండాలు సమస్త లోకాలలోనూ కూడా ఆ విస్ఫురత్తు తలతలా మెరిసిపోతున్న జ్యోతిర్లింగం అది, శివుడి లింగం అంటే. అటువంటి ఆ దివ్యలింగం నా కళ్ళ ముందు కనబడుతున్నది. ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని తలుచుకుంటే కాశీ అనే ఒక మహాగ్రామం, మహాగ్రామం అంటే పెద్ద నగరం అన్నమాట, అది నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది. అటువంటి దివ్యగ్రామాన్ని విడిచిపెట్టి తప్పనిసరి వింధ్యపర్వతం యొక్క గర్వం సర్వం ఖర్వం చేయటానికి నేను ఇలా దక్షిణాదికి వచ్చేసాను, మళ్ళీ కాశీ వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది నాకు అని పాపం ఆయన అవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. కాశీ అంత గొప్పది. ఇదో రేపు మళ్ళీ మార్చిలో పెడుతున్నాక 3 రోజుల కోసం వచ్చినప్పుడు వెళ్ళిపోయి దా బా ఆ గంగలో దూకి స్నానం చేసేద్దాం, కరువు తీర విశ్వేశ్వరుని ముట్టుకుందాం. ఈరోపు మన శుక్రేశ్వరుడు మన పీఠానికి వచ్చేస్తున్నాడుగా, ఆయనకు కూడా మనం ఏటికోళ్ళు సమర్పించి పువ్వులు సమర్పిద్దాం. ఆయనకి మల్లెపువ్వులు అంటే చాలా ఇష్టం. శుక్రేశ్వరుడు ఆయన తెల్లగా ఉంటాడు, తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, తెల్లని గంధం, ఇవన్నీ ఆయనకి ఇష్టం. మాకు శుక్ర మహాదశ కావాలి, సంపద కావాలనుకున్న వాళ్ళు చేస్తండి, గ్యారంటీగా శుక్రేశ్వరుని చూద్దరు కానీ చేతులు దింపేయండి. మాకు దరిద్రం కావాలనుకున్న వాళ్ళు చేస్తండి, శుక్రేశ్వరుని చూడకండి పొరపాటు కూడా. ఆనందము బున్న అర్ధరాత్రముల చంద్రాలోకముల్కాయగా నానాసైకత వేదికా స్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథుల్ తరుణేల్దు శేఖరు శివుల్ శ్రీకంఠునిల్ పాడుదు మేనెల్లం పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలో. ఆనందంతో అర్ధరాత్రి పూట కాశీ అంతా తిరిగేవాట ఆయన. కాశీ వెళ్ళినవాడు రాత్రిపూట పడుకోమని కాదు, అప్పుడప్పుడు పడుకోండి, కానీ కనీసం 3 రోజులు ఉంటే ఒక్కరోజైనా అర్ధరాత్రి పూట పెట్టుకెళ్ళాలి. అదేంటో, 7 టిఫిన్ తినేడు, 8 పక్కేసేయటం, మా 5 నిద్ర. ఎప్పుడు చూసినా తినడం పడుకోవడం నిద్రే, ఇవేనా? తిన్నామా లేచామా పడుకున్నామా అన్నట్టు తెల్లారిందే. కొన్ని క్షేత్రాలకు వచ్చినప్పుడు హాయిగా ధ్యానం చేయాలి, ఆ దర్శనాలు చేసుకోవాలి. నేను చూస్తూ ఉంటాను కొంతమంది కర్మ అనమాట, ఎప్పుడు 7 టిఫిన్ పెట్టేస్తారా, పైకి ఎక్కేసి మంచాలు వేసేద్దామా నిద్ర, కడుపులోకి ఇడ్లీ అక్కడ నిద్ర, హారతులు ఇస్తారు, ప్రదక్షిణలు చేద్దాం, రాత్రిపూట తిరిగితే ఎంతో పుణ్యం అని చెబుతారు, అయినా తిరగరు. మన పీఠం అంటే సామాన్యం అనుకుంటున్నారు. మీరు చూడండి, ఈ పీఠంలో భక్తితో ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ అన్నీ వచ్చాయి. మొన్న మా పాస్పోర్ట్లు 2 ఇరుక్కుపోయాయి, ఎప్పటికీ రావట్లే. షెంజిన్ విశాఖని వెళ్ళిన పాస్పోర్ట్లు మాకేమో, 12 నాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. వెంటనే 108 ప్రదక్షిణలు చేశాను, రాలేదు. ఇదేంటో నాకు అనుమానం వచ్చింది, 108 ప్రదక్షిణలు చేస్తే టక్కున వచ్చేయాలి మర్నాడే. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నాతో పాటు లింగులు ఇటుకు ఒకడు ఉన్నాడు, రాజు నాది కలిపించాం కదా, నేను ఒక్కడే ప్రదక్షిణ చేశాను, వాడు చేయలేదు. అప్పుడు నాకు అది వెలిగింది. అయ్య బాబోయ్ అని వెంటనే ఎవరే రారా నాన్న, ఇద్దరం తీరిగేద్దాం అన్నాను. చిత్రం అండి, మీరు చెబుతున్నారు అమ్మవారి సాక్షి, రవ్వంత అసత్యం లేదు. దానికి సాక్షి అమ్మే, అది నమ్మితే నమ్మండి లేకలేదు. మా అమ్మ అనుగ్రహం మాకు. మేమిద్దరం ప్రదక్షిణ చేసాం. ఇంతలో ఈ వెనకాతలు టిక్ టిక్ పెడుతున్న ఈ ఎర్రబట్టలని ఏమండి ఎన్ని ప్రదక్షిణలు అయ్యాయి అన్నట్టుగా చూస్తే 96 అన్నారు ఆయన. 96 ప్రదక్షిణ దగ్గర మా ఫోన్కి టపా 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 మెసేజ్లు వస్తున్నాయి. నేను సైగ చేశాను కానీ అప్పుడే ముట్టుకోద్దని. 96 ప్రదక్షిణలు అయ్యాయి, ఇంకొకెంత ఉంటాయి 12, 108 అయ్యాయి. అయిన తర్వాత ఆ నవగ్రహాలు కూడా ప్రదక్షిణ చేసి వచ్చి చూస్తే సరిగ్గా 96 ప్రదక్షిణ దగ్గర వచ్చిన మెసేజ్లు ఏమిటో తెలుసా? యువర్ పాస్పోర్ట్ ఫర్ షెంజిన్ వీసా డిస్పాచ్డ్ త్రూ కొరియర్ అని వచ్చింది. ఇలా ఒకసారి కాదు, అలాగే అమెరికాకి వెళుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ ప్రదక్షిణ చేసింది, మర్నాడే వాడికి 10 ఏళ్ళ వీసా వచ్చింది. ఇలా ఒకళ్ళిద్దరికి కాదు, పుత్ర సంతానం కావాలంటే పుత్ర సంతానం వచ్చింది, అందుకే పుత్రదేశ్వరుడు వచ్చాడు నమ్మిన వాళ్ళకి. ఇప్పుడు అందరూ ఒకే రకమైన ఫలితం పొందారంటే చెప్పలేము, వాళ్ళ వాళ్ళ అదృష్టాలు, వాళ్ళ పుణ్యం, వాళ్ళు చేసుకోవాల్సిన ప్రదక్షిణలు చేసుకోవాలి. అయినా భగవంతుడు అనేది వాడి భక్తి భావాన్ని బట్టి ఉంటుంది, పిచ్చి కామెంట్ పెట్టేవాడి భావాన్ని బట్టి ఉండదు. మనకు నమ్మకం ఉన్నది మనం చేసుకుంటాం. భూలోక కైలాసం, భూలోక వైకుంఠం, భూలోక మణిద్వీపం, మూడు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ అన్నీ అవుతున్నాయి. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే అన్నిటికంటే సత్యనారాయణ స్వామి గుడి కట్టడం మరీ ఒక పెద్ద మహామహిమ కదా. ఏది లాస్ట్ ఇయర్ విజయదశమి నాడు శంకుస్థాపన చేసాం, ఇంకా సంవత్సరం లేదు అవునా, కిందటి విజయదశమి నాడు శంకుస్థాపన చేసాం, మాఘ పూర్ణిమ నాడు ప్రతిష్ఠ చేసాం. అంటే విజయదశమి నాడు శంకుస్థాపన, రేపు విజయదశమి నాడుకి ఇంకా ఏడాది అవ్వలేదు, మీరు ఆలోచించండి. కానీ ఆలయం అయిపోయింది, ప్రతిష్ట అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇలా అపూర్వమైన ఎన్నో ఎన్నో మహిమలు అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు కలుగుతూనే ఉన్నాయి ఈ ప్రాంతంలో. సరిగ్గా రేపు రాబోయే మాఘ పూర్ణిమకి భూమి మీదకి అమ్మవారిని ప్రతిష్ఠించి 12 ఏళ్ళు అవుతుందండి. మన గుడి ఒకప్పుడు ఈ పక్కన మన ఇంట్లోనే ఉండేదని మీకు తెలుసు. అక్కడ నుంచి 2012 శంకుస్థాపన చేసాం. 2013 మాఘ పూర్ణిమ నాడు ఫిబ్రవరిలో ఇదిగో ఇప్పుడున్న గుళ్ళోకి పునఃప్రతిష్ఠ, రెండో ప్రతిష్ఠ. అదే విగ్రహాలు ఈ పైనుంచి దింపి అక్కడ ప్రతిష్ఠించాం. కాబట్టి రేపు 2025 మాఘ పూర్ణిమ ఎప్పుడు, ఎన్నో తారీఖు అయింది, 12 తారీఖు అయింది కదా. ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ అనుకుంటున్నారు, సందేహం లేకుండా మాఘ పూర్ణిమ 12. అది మాఘ పూర్ణిమ 12 ఏళ్ళు పూర్తవుతాయి. ఎప్పుడు ద్వాదశ వర్షాలు పూర్తయ్యాక మహాకుంభాభిషేకం చేయాలి, చేస్తున్నాం. చాలా భారీ ఖర్చుతో అద్భుతంగా చేస్తున్నాం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. అవి గుర్తుకొస్తే ఆనందం కలుగుతూ ఉంటుంది. రాత్రిపూట ఏం చేయాలన్నమాట, ఏడయ్యేసరికల్లా టిఫిన్ చేసేసుకోవడం, ఏసీ వేసుకోవడం, మంచాల మీద పడుకోవడం, అంతే కదా. ఎవడు మంచం పడుతుంది, మళ్ళీ ముసుగే ఏసీ పైకి ముసుగోటి వేసుకు పడుకోవడం కాకుండా రాత్రిపూట క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాల్లో తిరగాలండి, ఆ ఆలయాల చుట్టూ తిరగాలి, ఇసుక తిన్నెల్లో తిరగాలి. కాశీలో గంగానదీ తీరంలో ఇసుక తిన్నెలే కదా, అందుకని అగస్త్యుడు ఏం చేసేవాడనమాట రాత్రిపూట ఆనందంతో అర్ధరాత్రి పూట మంచి పండువెన్నెల కాస్తూ ఉండగా అక్కడ ఇసుక తిన్నెల్లో ఆ ఘాట్లన్నీ తిరిగేవాడనమాట. మణికర్ణిక ఘట్టము, హరిశ్చంద్ర ఘట్టు, ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఈ ఘట్టాల్లో ఈ ఘాటు నుంచి ఆ ఘాటుకి తిరిగేవాడనమాట. 4 దిక్కుల్లో తిరిగేవాడు, పైగా ఒకవైపు కాదు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం తిరిగేవాడు. మళ్ళీ ఎప్పుడు అర్ధరాత్రి అన్నాడు ఆయన, అంతేగాని బొత్తిగా 9 గంటలకల్లా. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకము అంటే పిండి వెన్నెల కాస్తూ ఉండగా, చంద్రాలోకములు కాయ మంచి వెన్నెల కాస్తూ ఉండగా, నానాసైకత వేదికా స్థలములను రకరకాల ఇసుక తిన్నెలలో నల్దిక్కులను 4 దిక్కుల్లోనూ కూడా శివుణ్ణి తలుచుకునేవాడు తిరుగుతూ, ఉత్తిది తిరగడం కాదు కాలక్షేపానికి. శంభో, కాశీనాథ, తరుణేందుశేఖర, శివ, శ్రీకంఠ, శితికంఠ అంటూ శివనామస్మరణం చేసేవాడు, పాటలు పాడేవాడండి ఆయన. మనస్సులో ఆయన్నే తలుచుకున్నట్ట. ఈ విధంగా నిరంతరం అక్కడ పాటలు పాడుకునేవాడిని, ఆనందంతో శివుణ్ణి దర్శనం చేసుకునేవాడిని.
ఎంత గొప్ప తపస్సి, పిలిస్తే శివుడు పలుకుతాడు. ఆయన కూడా రాత్రిపూట తిరిగాడంటే ఇవాళ మనం తిరగ కూడా పడుకుందాం అనుకుంటున్నాం అంటే ఎంత అజ్ఞానంలో పడిపోతున్నాం అనిపిస్తుంది. ఒక్కసారి తమో గుణం పట్టుకుంటుంది కలియుగంలో. తమో గుణం ఏంటంటే ఎప్పుడు నిద్రే, ఎప్పుడు వీలుంటే పడకనమాట, లేదా వ్యక్తిగత వ్యవహారాలు అవే మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే అటువంటి పద్యాలు కంఠస్థం చేయండి. ఆనందము బున్న అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదికా స్థలములల్ నల్దిక్కులల్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివును శ్రీకంఠునిల్ పాడుచును మేనెల్లం పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలోన్. ఆయన మీద పాటలు పాడుకునేవాడు అనమాట. అలా పాడుతూ ఆ ఇసుకల్లో తిరిగి 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 ఎప్పుడో ఆశ్రమానికి వెళ్ళి కాసేపు పడుకుని మళ్ళీ తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేసి శవపూజకి వెళ్ళిపోయేవాడు ఆయన. కాబట్టి కాశీ వెళ్ళినప్పుడు తప్పక మనం కూడా అక్కడ కాసేపు అయినా భజన చెయ్యాలి. ఎక్కడ? గంగా తీరంలో. పోనీ అర్ధరాత్రి 12 చేయలేకపోయినా 8 చేయాలి. వచ్చి కాసేపు అక్కడ శివ శివ శంభో భవభయహర శంభో అని పాడండి. సాగరమీదుట నీదరి జేరుట శంభో నీలీల శివ శంభో నీలీల అని పాడుకోవాలి. శివుడి మీద ఎన్ని రకాలైన కీర్తనలుంటే, ఎన్ని రకాలైన శ్లోకాలుంటే అవన్నీ కాసేపైనా పాడుకోవాలి. అప్పుడు ఆనందంగా వచ్చి పాడుకుంటే ఆహా, శరీరం అంతా శివమయమైపోదా, రోమ రోమంలోనూ కూడా ఈశ్వరుడు చేరిపోతాడు. ఇదంతా అగస్త్యుడు చెబుతున్నాడు వ్యాసునితో. చూసావా ఆ రోజుల్లో కాశీలో ఉన్నప్పుడు ఇలా చేసేవాడిని. గంగా యమునా తీరోత్సంగమున గంగా యమునా తీరోత్సంగమున ప్రయాగను సదాశివు విశ్వేశుంగూర్చి తపము చేసితి అంగుష్ఠము నేలమోపి అతి ఘోరముగా. అప్పుడప్పుడు గంగా యమునులు కలిసేటటువంటి ప్రయాగకి వెళ్ళేవాడు. ఆ గంగా యమున యమునా సంగమంలో కూర్చుని, ఆ రెండు కలిసినటువంటి స్థలం దగ్గర కూర్చుని ప్రయాగలో ఒంటి కాలి మీద నిలబడి కాలి బొటన వేలు ఇలా నేల మీద పెట్టి రెండు చేతులు పైకెత్తి ఓం నమశివాయ అంటూ జపం చేసేవాట. అంగుష్ఠము నేల మోపి అంటే బొటన వేలు అలా నేల మీద మోపి, కేవలం కుడికాలి బొటన వేలు అలా నేల మీద మోపి, ఈ ఎడంకాలేమో కుడి మోకాలు మీదకి చేర్చి నిలబడడం ఎంత కష్టమండి. అసలు ఒంటికాలు మీద నిలబడ్డే కష్టం, బొటన వేలు మీద నిలబడేవాట. నిలబడి రెండు చేతులు పైకి సాచి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ నిరంతరం జపం చేసేవాడు. అలా రోజులు తరబడి పోయి ఉండిపోయేవాట ఆయన ఎక్కడ? ప్రయాగ క్షేత్రంలో. ఈ విధంగా కాశీ ప్రయాగ కాశీ ప్రయాగల మధ్యలో ఎంత తిరిగానో ఆ రోజుల్లో వేదవ్యాస. నాకేదో కర్మగాలి ఇలా బయటకు వచ్చాననుకో, కానీ నువ్వెందుకు తీర్థయాత్రలు చేస్తున్నావు ఇక్కడికి వచ్చావు? నీకేం బెంగలేదు కదా. నేనంటే వింధ్యపర్వతం కోసం తప్పనిసరి ఇక్కడికి వచ్చాను. నువ్వు హాయిగా శిష్యులతో పాటు ఇక్కడ ఇంకా కొంతకాలం ఉండి ఓ 7 ఇంకో 1000 చేసుకో, ఎందుకు వచ్చేసావు? విస్మయము నాకు మదిలో విస్తరిల్లే పరమధర్మజ్ఞ కాశికా పట్టణమున ఉండు మూఢాత్ముడైనను ఒండు కడకు పోవ తలపడు నీకెట్లు బుద్ధి పుట్టే. నాకు ఒక ఆశ్చర్యం, విస్మయం కలిగే విషయం స్ఫురిస్తోంది. ఎందుకు ఆశ్చర్యం కలుగుతోందిట? ఎందుకు తెల్లబోతున్నాడు అంటే, నువ్వు పరమధర్మములు ఎరిగినవాడివి. నువ్వేమని రాసావు స్కందపురాణంలో? కాశీపట్టణంలో ఉండేటటువంటి ఈగ చండాలుడి కంటే కూడా పండితుడు తక్కువవాడే అన్నాడు. ప్రపంచంలో కాశీలో ఉన్నవాడే గొప్పవాడు, అక్కడ ఉంటేనే మోక్షం, ఆ దర్శనమే అదృష్టం అని రాశావు. అందుకే ఇక్కడ దెప్పుతున్నాడు పరమధర్మజ్ఞ అంటే పరమధర్మములు ఎరిగినవాడా. కాశికాపట్టణమున ఉండు మూఢాత్ముడైనను ఒండు కడకు పోవ తలపడు. కాశీపట్టణంలో మకాం పెట్టాక మూర్ఖుడు కూడా ఇంకో చోటకి వెళ్ళడు. పరమమూర్ఖుడు కూడా కాశీ విడిచి ఇంకో చోటకు పోదాం అనుకోడు. వాడు నీచుడైతే తప్ప, పాపాత్ముడైతే తప్ప. నువ్వేమో కాశీ విడిచిపెట్టి వచ్చావు, నీకు ఎలా బుద్ధి పుట్టింది, ఎందుకు విడిచిపెట్టావు, ఎందుకు కాశీని వదిలేసి వచ్చావు అని అడిగాడు. అంటే అగస్త్యుడికి కొంత తెలియపోలేదు, తెలిసినా పూర్తిగా వ్యాసుని ద్వారా వ్యాసుడు ఎందుకు కాశీ విడిచిపెట్టాడో తెలుసుకోవాలనే కోరికతో అడిగాడనమాట. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన ఎరుగుదువు నీవు, అడిగావు కాబట్టి చెప్తున్నాను విను, నేను ఎందుకు కాశీ విడిచిపెట్టి భీమేశ్వరానికి వచ్చాను అవన్నీ పూర్తిగా చెబుతున్నారు విను. నేను తీర్థయాత్రలు చెయ్యాలి అనుకున్నాను, భూమండలం అంతా కాలినడకన తీర్థయాత్రలు చేయాలనుకున్నాను. నాకు మహామహిమలు ఉన్నాయని నీకు తెలుసు, ఎన్ని మహిమలు ఉన్నప్పటికీ శాస్త్రం ఏం చెబుతున్నది, కేవలం కాలినడకన తీర్థయాత్రలు చేసినటువంటి వాడికే తొందరగా మోక్షం వస్తుంది. అందుకని ఒక శుభముహూర్తం చూసుకున్నాం, మేమేమో శుభముహూర్తం అనుకున్నాం, అది శుభమో అశుభమో మాకు తెలియలేదు. ఈ వ్యాసుడికి 10,000 మంది శిష్యులు ఉన్నారు, ఎంతమందితో కలిసి తీర్థయాత్ర చేయాలనుకున్నట్టే. వేదవ్యాసుడిలాగా 10,000 మందితో తీసుకెళ్ళాలి మనం కూడా ఒకసారి, అది తీర్థయాత్ర అంటే. బహుశా 10,000 మందితో వెళ్ళాలంటే ఒక నైమిషారణ్యంలోనే కుదురుతుందిలేండి, ఇంకెక్కడ కుదరదు, కానీ నైమిషారణ్యమైనా కుదురుతుంది, లేదా ఏ గోదావరి తీరంలోనో టెంట్ అయినా వేసుకోవాలి, ఎందుకంటే రైళ్లు దొరకక ముందు అదో సమస్య. ఒకరోజుకి 1,000 మంది చొప్పున 10 రోజులు పడి వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ తర్వాత సప్తాహం మొదలెట్టాలి, లేకపోతే మాదిరిగా అవ్వదు. కానీ ఆ రోజులు ఆయన ఎలా వెళ్ళాడండి నాకు ఆశ్చర్యం, 10,000 మందితో భోజనాలు ఎక్కడ పెట్టించాడు, పైగా మన వాడు 7 అయ్యేసరికల్లా ఏసీ రూమ్లో పడుకోవాలి, వాడికి మంచాలు ఎక్కడ ఇచ్చాడు, టీలు కాఫీలు ఇవన్నీ ఏమైపోయాయి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించట్లా, మీకు కూడా అనిపించాలి, గట్టిగా 100 మందితో ప్రయాణమే కష్టమవుతుంది. కానీ ఆ రోజుల్లో వేదవ్యాసుల వారు కాలినడకన 10,000 మంది శిష్యులతో యాత్రకు బయలుదేరాడు, అది కూడా భూమండలం అంతా. సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా శమధమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు ద్రొక్కి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశికి పుణ్యరాశికి. నాకంటే గొప్పవాళ్ళైన మహాకవులు, సాధువులు, పుణ్యాత్ములు, ఋషీశ్వరులు నా శిష్యులంటే వ్యాసుడు గొప్పతనం అది, నాకంటే నా శిష్యులు గొప్పవాళ్ళు అన్నారు. నేను అలాగే అంటున్నాను, ఎప్పుడు నా శిష్యులు నాకంటే ఎప్పుడూ గొప్పవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు గురువుగారు ఒక్క గ్లాసులు కాఫీ తాగలరు, వాళ్ళు 10 గ్లాసులు తాగలరు, కాబట్టి ఇప్పుడు శిష్యుడు గొప్పవాడా నేను గొప్ప చెప్పండి. మీరు గురువుగారు గంట పడుకుంటే వాళ్ళు 10 గంటలు పడుకోగలరు, ఇప్పుడు ఎవరు గొప్ప మీరు చెప్పండి. వాళ్ళు పొద్దున సాయంకాలంతో కూర్చుని కూర్చుని పారాయణ చేయగలరు, కాబట్టి అన్ని రకాలుగా శిష్యులు ఎప్పుడూ గొప్పవాళ్ళే. నాకంటే గొప్పవాళ్ళైన నా శిష్యులు కొంతమందిని వెంట పెట్టుకుని అందురు ఆ జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు మొదలైన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని భక్తితో, శివభక్తితో భూమండలం అంతా తిరిగాం, తీర్థయాత్రలు చేశాం. అలా అన్నీ తిరుగుతూ తిరుగుతూ ఈశ్వరుణ్ణి చూసి అక్కడ కొంతకాలం ఉండి అభిషేకాలు చేసి తరించాలి అనే ఉద్దేశంతో కాశీకి వచ్చాం. చివరికి ఎక్కడికి వచ్చాం, కాశీకి వచ్చాం, కాశీ పుణ్యరాశి, అక్కడికి వచ్చాం. కాశీలో ఉండి ఈశ్వరార్చన చేసుకుని శివానుగ్రహం పొందుదామని వచ్చారట. తీరా వచ్చాక వీళ్ళు అడుగుపెట్టిన వేళ బాగాలేదు కర్మ, ఆయనే చెప్పాడు ఏమని, ఏమి శకునమున దొచ్చితిమో మన్మథ దమను వీడహో రాత్రంబుల్ మేమేడు నాళ్ళదనుకను స్వామీ ఉపవాసముండి జడిసితి మిమ్మది. ఎవడెదురొచ్చాడో అందుకే కారులో బయలుదేరేటప్పుడు చూడండి రా బాబు అంటే మేము కారణం అదే, ఎవడు ఎదురొచ్చాడో, ఏమి శకునంలో బయలుదేరామో కానీ కాశీకి మేము మన్మథుణ్ణి భస్మం చేసిన కాశీ విశ్వనాథుని సన్నిధానానికి వచ్చిన వేళ మాకేమీ ఆనందం కలిగించలేదు. అంటే అక్కడికి రావడంతో అన్ని పరీక్షలు ఎదురయ్యాయి, అందులో మొదటి పరీక్ష ఆకలి. కాశీ వచ్చారట, తీరా వచ్చిన దగ్గర నుంచి కాశీనగరంలో గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు అన్నం పెట్టిన వాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇవ్వకపోయినా గంగలో తాగుతారు అనుకోండి, బోలెడంత గంగ ఉంది కనుక గడగడ తాగచ్చు, కానీ ముద్ద పెట్టిన వాళ్ళు లేరు ఎవరు. ఓ ఇడ్లీ లేదు, చట్నీ లేదు, మైసూరు బజ్జీ లేదు, పులిహార లేదు, దద్యోజనం లేదు, కట్టుపొంగల్ లేదు, అది మెతుకన్నం లేదు. మెతుకు లేకుండా ఎలా బతుకుతాం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 అహోరాత్రాలు, 7 రోజుల పాటు పగలు రాత్రి 2 పూట్ల అన్నం పెట్టలేదు.
పోనీ ఏదో పగల అన్నం పెడితే క్యారేజీ పెట్టి కడితే సాయంత్రానికి వద్దులండి, ఈ క్యారేజీలో మిగిలింది తినొచ్చు, పొద్దున లేదు సాయంత్రం లేదు మైదారి గొడవ. అందుకని ఏడు హోరాత్రంబుల్ మేము ఏడునాళ్ల తినకును స్వామి ఉపవాసం ఉండి దడిసితి మేమదిన్. 7 రోజులు ఉపవాసంతో దడిసిపోయాం. ఏ ఇంటికి వెళ్ళినా భిక్షాందేహి అంటే ఆ ఊళ్ళో ఉండే పతివ్రత ఒక్కత్తి అంత అన్నం పెట్టదు, చీపో అనేదిట. దాంతో భయపడిపోయాడు ఆయన. గేహములకేగి భిక్షాందేహి అనన్ వీట ఒక పతివ్రత అయిన సౌహార్దంబున త్రెడ్డెండాహారము పెట్టదయ్యా దినములలో. ఇంటింటికి వెళ్ళడం భిక్షాందేహి అనేవారట పాపం. ఇంతటి వ్యాసుడు 18 పురాణాలు చెప్పిన ఆయన భిక్షాందేహి అంటే పోని ఊళ్ళు ఒక్క పతివ్రత కూడా ప్రేమతో ఇంత అన్నం పెట్టలేదు. త్రెడ్డెడు అంటే ఒక గరిట అనమాట, గరిట అన్నం పెట్టలేదు కనీసం. ఇక్కడ పతివ్రత దెప్పడం అనమాట. ఆ ఊళ్ళో ఇంతమంది పతివ్రతలు ఉన్నారే, ఈ పతివ్రతలో ఒక్కతి కూడా అన్నం పెట్టలేదంటే వాళ్ళని దిక్కుమాలని తిట్టడమే. అన్నం పెట్టిన వాళ్ళని ఆహాహా ఏం అన్నపూర్ణమమ్మ, ఎప్పుడు ఒక అన్నం వెతుకు పెట్టలేదు కదా అంటే వేరే తిట్టాలేమండి. ఎప్పుడు రూపాయి దానం చేయనావిని పట్టుకెళ్ళి ఆహాహా మీ వంటి దాతలు లేరు బలిచక్రవర్తి అంటే ఇంక వేరే తిట్టక్కర్లా. మెడలో గొలుసు ఎప్పుడు ఇవ్వనావండి, ఆహా ఈవిడు గొలుసులు పంచి పెడుతుంది అన్నం అంటే ఇంక ఆవిడ తెప్పినట్టే రోజు, ఇంక తెప్పడం వేరే చెప్పాలండి. ఏమండి అంతేనా? ఆ విధంగా ఆ ఊళ్ళో ఒక్కవిడు కూడా అన్నం పెట్టలేదు. ఒకప్పుడు దివోదాస్ అనే మహారాజు ఈ కాశీనగరాన్ని పరిపాలించాడు. ఆయన పరిపాలనా కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది, అమృతం వంటి పాయసం అందరికీ పెట్టేవారు. కానీ అదేంటో, ఆ విశ్వేశ్వర దేవదేవుని కృపాశ్రీతో దివోదాసు తన బాహుబలంతో ఈ నగరాన్ని పరిపాలించాడని విన్నామే, ఆ నగరంలో భిక్ష లేకుండా పోయింది మాకు. ఈ దివోదాసుని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? దివోదాసు కాశీని 1000 ఏళ్ళు పరిపాలించిన మహాత్ముడు. ఆ కాలంలో అసలు ఆకలింటే ఎరగరు, అంతలా అన్నం వచ్చి పడిపోయేది అక్కడ. అద్భుతమైన పరిపాలనది. అందుకే ప్రత్యేకంగా కాశీ అంటే దివోదాసునే ముందు తలుచుకుంటాం. దివోదాసు వలె ధర్మంగా పరిపాలించిన వాడు మరొకడు లేడు, అంత మహిమ కలిగిన రాజు మరొకడు లేడట. కాశీనగర చరిత్రలో ఆయన చరిత్ర చాలా గొప్పది. కాశీఖండంలో ఆ విషయం మీకు చెప్పారు ఒకప్పుడు. అందుకే ప్రత్యేకంగా వ్యాసుడు ఆయన్ని తలుచుకున్నాడు. శ్రీ విశ్వేశ్వర దేవదేవుని కృపాశ్రీచే దివోదాసు బాహా విశ్రాంత బలంబు చేత ధవళ న్యాయ ప్రజావృద్ధి నొప్పై విశ్రామముగల్గి సుస్థిర తరం వైయుండి భాషల్లగా ఈ వారాణసిలోన భిక్షకరవయ్యన్ జూడి మీ కుంభజా. ఆ విశ్వేశ్వరుని కరుణ వల్ల మహాపరాక్రమం పొంది న్యాయముగా ధర్మము 4 పాదాల నిలబెడుతూ అన్నదానం చేసి భూమిని పరిపాలించాడు, కాశీని పరిపాలించాడు ఒక ఆయన. ఆయనే విశ్వేశ్వరుడి అనుగ్రహం పొందిన దివోదాసు. అటువంటి నగరం మా కర్మయోగం వల్ల మాకు అన్నం పెట్టలేదు, భిక్ష కరువైపోయింది అని వేదవ్యాసుడు మహాత్ముడు కలశజునికి తన కథ అంతా చెప్పుకొస్తున్నాడు. అందులో ఉన్న తక్కిన విశేషాలన్నీ సాయంత్రం పడిన వాటిని కూడా సద్వినియోగం చేసుకోండి. ఎన్నెన్నో విశేషాలు వస్తాయి వీటిలో. ఈశ్వరార్చన కళాశీలురైన మీరు వాటిని విని ధరించండి.